చూపెట్టాడు కదా కృష్ణుడు. బాలకృష్ణుడు ఎవరితో ఉన్నాడు? బాలకృష్ణుడు వీళ్ళతోనే ఉన్నాడు. అక్కడ ఇంకొక కృష్ణుడు గోవర్ధనే, పెద్ద చాలా భారీగా పెద్ద రూపం కృష్ణుడు అయిపోయి మొత్తం ఏం చేశాడు? ప్రసాదం కదా నైవేద్యం, ప్రసాదం మనకి తినేసి ఏమన్నాడు? అనియోర్ అనియోర్, ఇంకా ఇంకా తెప్పించండి, ఇంకా తెప్పించండి. ఎన్ని చాలా పెద్ద భారీ మొత్తంలో చేసి పెట్టారు చుట్టూ పర్వతం చుట్టూ, అన్ని తినేశాడు కృష్ణుడు. బాలకృష్ణుడు ఏం చెప్తున్నాడు చూడు, చూడు గోవర్ధన చూడు, మనం పెట్టేది స్వీకరిస్తున్నాడు అని. చాలా ఆనందంగా ఉంది అందరికీ, అందరు ఆనందంగా గోవర్ధన పూజ చేసుకున్నారు. గోవులకి గోవులు చక్కగా అలంకరించారు, గోపూజ చేశారు, ఇళ్ళకి వెళ్ళారు. తర్వాత ఏమైంది? ఇంద్రుడికి కోపం వచ్చింది. ఆ కోపం వల్ల ఏమైంది అది ఈ అధ్యాయంలో చూడచ్చు, 25వ అధ్యాయం. శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతం ఎత్తుట. ఇటీవల ఇది గిరిరాజ స్వామి మహారాజ్ లెక్చర్ గుర్తుందా? హరిదాస వర్యో గోవర్ధన, శ్రీకృష్ణుడే గోవర్ధన రూపం, వ్యత్యాసం లేదు. అయితే దాస అని ఎందుకు అంటున్నారు అక్కడ గోవర్ధను? హరిదాస వర్యో, హరిదాసుల్లో అగ్రగణ్యుడు శ్రేష్ఠుడని ఎందుకు పిలుస్తున్నారు కృష్ణుడే? అయితే దానికి మహారాజు చక్కటి ఉదాహరణ ఇచ్చారు. చైతన్య మహాప్రభు కృష్ణుడే అయినప్పటికీ భక్తుడి రూపంలో వచ్చి సేవ చేశాడు, ఎలా సేవ చేయాలని చూపెట్టాడు. అదేవిధంగా గోవర్ధన పర్వతం కూడా భగవంతుడికి సేవ చేసింది. కృష్ణ బలరాములకి అన్ని రకాల సేవలు, పండ్లు ఇవ్వడం, పండ్లు కానీ, చల్లటి పానీయాలు అంటే జలం కానీ, కూర్చోవడానికి ఆసనం, ఎలా రాళ్ళు కాదు మెత్తగా ఉండేటువంటి. తర్వాత కృష్ణుడు విశ్రాంతి తీసుకోవాలనుకుంటే గుహలు, ఆడుకోవడానికి రకరకాల పండ్లు, ఇటువంటివన్నీ చేకూర్చి కృష్ణ బలరాములకు చాలా చక్కటి సేవ చేసినందుకు, కృష్ణ బలరాములకే కాదు కృష్ణ బలరాముల యొక్క స్నేహితులకు కూడా ఆనందాన్ని కలిగించింది గోవర్ధన పర్వతం. అందుకు హరిదాస వర్యో, హరిదాసుల్లో అగ్రగణ్యుడు. భగవంతుడికే కాదు భగవంతుడి స్నేహితులకి కూడా సేవ, గోవులకి కూడా, గోవులు మేసేటి వెళ్ళి పచ్చిక బయలు గడ్డి తినేటివి. తర్వాత ఔషధాలు, మూలికలు, ఎన్ని రకాలుగా గోవర్ధన పర్వతము భగవంతుడికి భగవద్భక్తులకు సేవ చేసింది కాబట్టి హరిదాస వర్యో అని పిలువబడతాడు. సరే ఈ అధ్యాయంలో చూడండి, కృష్ణ గోవర్ధన పర్వతం ఎత్తిన విధానం తర్వాత దించే వరకు ఉంది. చిన్న అధ్యాయం ఇది. సుఖదేవ గోస్వామి పలికిన, పరీక్షిత్ మహారాజా, ఇంద్రుడు తన యజ్ఞము ఆపివేయబడినదని తెలుసుకున్నంతటా కృష్ణుణ్ణే తమ నాథునిగా తలచియున్న నందమహారాజు మొదలగు వారి పట్ల చాలా కోపం ప్రదర్శించాను, కోపోద్రిక్తుడయ్యాను. ఇక్కడ గోపేభ్య కృష్ణనాథేభ్యో, ఇక్కడ ఏం చెప్తున్నారు, గోపులు అంటే నందమహారాజు వెళ్ళు, గోపులకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏం చెప్తున్నారు ఇక్కడ సుఖదేవ గోస్వామి, వినండి. కృష్ణుణ్ణి తమ నాథునిగా తలచున్న గోపుల పట్ల మిగుల కోపం చెందాడు ఇంద్రుడు. ఇప్పుడు గోపులకి కృష్ణుడికి ఉన్న సంబంధం ఏం చెప్తున్నాడు, ఏం చెప్తున్నారు సుఖదేవ గోస్వామి? నాథ అంటే రక్షకుడు. కృష్ణుణ్ణి తమ ప్రభువుగా తలచు, యజమానిగా, రక్షకుడిగా. అదెందుకు చెప్తున్నారు? కృష్ణుడిని తమ నాథుడిగా స్వీకరించున్న వాళ్ళ పట్ల కోపం చెందాడు. గోపుల పట్ల కోపం చెందాడని చెప్పచ్చేయి కదా, అట్లనే అర్థం ఒకటే వస్తుందా రాదా? కోపం చెందినట్లే కదా. కృష్ణుణ్ణి తమ రక్షకుడుగా పెట్టుకున్నటువంటి గోపుల పైన కోపం చెందాడని ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఇక్కడ సుఖదేవ గోస్వామి పలికిన శ్లోకం ఇది. గోపులు అంటే బృందావన వాసులకు నాథుడు కృష్ణుడు, అంటే కృష్ణుడు సంరక్షణలో ఉన్న వాళ్ళని వాళ్ళ మీద కోపం చెందాడు ఇంద్రుడు అని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఇక్కడ పరీక్షిత్ మహారాజుకు మళ్ళీ ఇంతకుముందు మొన్న చెప్పుకున్నాం కదా, పూతన ప్రవేశించింది బృందావనంలో అంటూనే ఆయనకు చింత కలవరం పాటు పడ్డారు. రాజా అటువంటి ఇదేమి గోపుల నాథుడు కృష్ణుడు, కృష్ణుణ్ణే ప్రభువుగా పెట్టుకున్నటువంటి వాళ్ళ మీద ఇంద్రుడు కోపం చెందాడు, ఏం చేసుకోలేడు అనేసి చెప్పేస్తాడు. అదే అందుగురించి కృష్ణుణ్ణే నాథుడిగా చేసు అంటే మనకు సూచన ఏంటి, మీరు కూడా మీ ప్రభువుగా కృష్ణుని చేసుకోండి, మీ మీద ఎవరు కోపం చెందినా వాళ్ళు ఏం చేయలేరు మిమ్మల్ని, ఎంత ఇబ్బంది పెట్టాలనుకున్నా అది మిమ్మల్ని ఏం చేయలేదు, దాని నుంచి బయటపడిపోతారు. అది మొట్టమొదటే గోపులకి కృష్ణుడికి ఉన్న సంబంధం సూచించడం అది జరిగింది. లేదంటే చెప్పేయచ్చు నేరుగా, ఆ గోపుల మీద కోపం చెందాడు ఇంద్రుడు అని చెప్పేయచ్చు, అంతటితో అయిపోతుంది. కోపం చెంది ఏం చేశాడు, కోపం వస్తే ఏం చేస్తారు, వదిలేస్తారా? కోపం శక్తి, తమ శక్తిని ప్రదర్శిస్తారు కోపం వచ్చినప్పుడు. చూడు ఏం చేశాడు తర్వాత రెండో శ్లోకంలో, ప్రళయకారకములకు సంవర్తక మేఘములను పంపిన క్రుద్ధుడగు ఇంద్రుడు తనను తాను ఈశ్వరునిగా తలచుచు ఇలా పలికెను. గణం సాంవర్తకం నామ మేఘానాం చ అంతకారిణాం. ఈ సాంవర్తక మేఘాల యొక్క విషయ లక్షణాన్ని వివరిస్తున్నారు. అంతకారిణాం అంటే ప్రళయం వచ్చి సర్వం నాశనం చేస్తాయి, అంతం. హరే కృష్ణ. ఏమి ఉపవాసం అనే ఉపవాసం లేదు కృష్ణ, అదే ఫెస్టివల్ అంటేనే ఇంకా మైండ్ ఉపవాసం లేదు. ఈరోజు ప్రసాదం ఉంది అందరికీ, ఉదయం ఉంది, మధ్యాహ్నం ఉంది, సాయంత్రం కూడా ఉంది. ఈరోజు గోవర్ధన పూజ కాబట్టి గోవర్ధన కోసం గోవర్ధన ప్రతినిధులుగా తీసుకోవాలి. అదే చూశాను గురు పూజలో ఏంది ఒక్కరు కూడా పలకట్లేదు. ఏమైంది వాతావరణం వల్ల లేదు, చింత చింత పట్టుకుంది, చింత మనసులో చింత ఉందేమో వ్రజవాసులకి ఏమైపోతుందో, ఇంద్రుడు కోపం చెందాడు అనేసి కదా, ఆ బాధ ఉందా
కృష్ణ?
అదే ఉన్నట్లుంది కదా. సరే ఇక్కడ చూడండి, ఈ మేఘాలు ఎలాంటివి చెప్తున్నారు, ప్రళయకాలంలో వచ్చే మేఘాలు. ప్రళయం అంటే పెద్ద మొత్తం నీటితో నిండిపోతుంది విశ్వం, అలా తయారవుతుంది అన్నమాట. భూమి మొత్తం సముద్రం, ఏం కనిపించదు. అంత ఘోరమైనటువంటి వర్షం కురిపించేటువంటివి సంవర్తక మేఘాలు. అది ఇక్కడ అంతకారిణం ఇంద్ర ప్రచోదయత్ క్రుద్ధో వాక్యం. ప్రచోదయత్ అంటే బాగా ప్రేరేపించడం అని వస్తుంది. ఇక్కడ ప్రేరేపణ కాదు, ఇంద్రుడి ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి అవి చాలా ఆజ్ఞాపించాడు కట్టుదిట్టంగా, మీరు చేయవలసిందే. ఇప్పుడు మేఘాలకు కూడా వ్యక్తులే, ఏ విధంగా అయితే గంగా నది, యమునా నది, గంగా, యమున వీళ్ళు కూడా అధిష్టాన దేవతలు, వ్యక్తులు. మనం వసుదేవుడు దాంట్లో చెప్పుకున్నాం కదా, మేఘాలు వర్షిస్తున్నాయంటే గుర్తుందా? కృష్ణ పుస్తకంలో చదివింటే మీకు గుర్తుంటే. అవి కొంచెం సంశయించే, ఈ సమయంలో మేము వెళ్ళటమా? మాది ప్రళయంలో కదా, దానికి ఇక్కడ ఇంద్రుడు లేదు, ఎప్పుడే వెళ్ళాల్సింది మీరు అంతే ఆజ్ఞాపించాడు. ప్రచోదయాత్ కోపంతో ఇంకా బాస్ ఆజ్ఞాపించాడు. ఏం చేయాలి? శిరస వహించాలి. ఎందుకు ఆజ్ఞాపించాడు? మనసులో ఏం పెట్టుకొని ఆజ్ఞాపించాడు? ఆయన తనను తాను ఈశ్వరుడిగా తలచు. ఈశ్వర అంటే మీ నియంత్రకుడు, కంట్రోలర్. ఎవరింట్లో వాళ్ళు కంట్రోలరు కదా, ఎవరింటికి వాళ్ళు కంట్రోలర్గా ఉంటారు. కుటుంబంలో కుటుంబ పెద్ద, యజమాని, గ్రామానికి పెద్ద ఒకరు ఉంటారు, జిల్లాకు పెద్ద, ఈశ్వర పైన ఈశ్వర ఉంటారు. అందరు ఈశ్వరులే. ఎవరు ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఈశ్వరులు? దాస్ అంటే ఇంక చూసా తప్పకుండా చెప్పింది చెప్పినట్టు ఏ క్వశ్చన్ మార్క్ రాదు మనసులో. ఉన్నారా? ఎంతమంది దాసులు ఉన్నారు, ఎంతమంది ఈశ్వరులు ఉన్నారు? నో క్వశ్చన్ మార్క్ చెప్పారా? అయిపోయింది. ఈశ భావన ఉంది కాబట్టి ప్రయత్నం చేస్తున్నాం పోగొట్టుకోవడానికి. ఉంది మనలో లేదని ఎలా చెప్తారు చెప్పండి? లేదనే దాన్ని గుర్తయింది. ఏదే గుర్తు మనకి ఏదైతే ఆజ్ఞ ఏదైతే వస్తుందో సేవ గురించి, దాన్ని హృదయంలో స్వీకరిస్తారు పూర్తిగా సంపూర్ణంగా. రైట్ లెఫ్ట్ ఏం ఆలోచించరు ఇంకా. అయితే ప్రయత్నం చేస్తున్నాం, అది సంతోషకరమైన విషయం. ఇక్కడ ఇంద్రుడికి ఉంది కదా ఈశ్వరుని అనే భావము అని అనుకునేది కాదు, మనకు కూడా ఉంది, మనకు కూడా ఉంది. అది భాగవతం మనకు చూపించేది ఉంది. దాన్ని పోగొట్టుకునేది ఎలా? చూడు, ఇంద్రుడికి ఇలా ఉంది, ఇలా ఉంటే నీ ఏమైంది? ఇంద్రుడికి నీకు కూడా ఉంది ఈశ్వర భావన, నీకు కూడా ఇలాంటివి జరగబోతాయి చూసుకో. కృష్ణుడు వదిలిపెట్టాడు నిన్ను. కృష్ణుడికి ఈ ఆత్మాభిమానం, తప్పుడు అహంకారం ఇవి అసలు నచ్చదు కృష్ణుడికి. వజ్రపాతం ఏదన్నా ఏదో ఒకటి జరుగుతుంది మనకు, నన్ను ఇట్లా అంటారా, నన్ను ఇట్లా అంటారా, ఇంత సేవ చేస్తే నన్ను ఇట్లా అంటారా, వజ్రపాతం లాగా ఉంటుంది మరి మనసు ఒప్పుకోదు అస్సలు. కానీ కృష్ణుడికి అది నచ్చదు. ఏది? ఈశ్వర భావం నచ్చదు. ఈశ్వర భావం తొలగించుకుంటావా లేదా? అది మూడో శ్లోకంలో ఆ మేఘాలతో చెప్పాడు. ఏమి వనవాసులకు ఈ గోపులు, వనవాసులు అడవిలో జీవించే వాళ్ళు వీళ్ళు, అంటే తక్కువ చేసేస్తున్నారు ఒక విధంగా. అడవిలో జీవించే వాళ్ళు వీళ్ళు వనవాసులు. ఈ గోపులు తమకు కలిగిన ధాన్య సమృద్ధిచే ఎంత ఉన్మత్తులయ్యారో చూడండి. వీరు సామాన్య మనుష్య బాలుడుకు శ్రీకృష్ణుని ఆశ్రయించి దేవతలమైన మా పట్ల గొప్ప అపరాధం చేసిరి. శ్రీ అన్నిటికన్నా గొప్ప అన్నిటికన్నా మదాన్ని పెంచేది ఏంది? జన్మైశ్వర్యశ్రుత శ్రీ. ఉన్నత కులంలో జన్మ, తర్వాత ఐశ్వర్యము, అందం, విద్యాబుద్ధులు, ఈ నాలుగింటిలో కూడా ఎక్కువ మనిషిని ధనం తొందరగా మదం పెంచుతుంది. అది ఇక్కడ ఇంద్రుడు చెప్తా. శ్రీ మద్, శ్రీ అంటే సంపద, ఐశ్వర్యం. ఏం సంపద? ధనధాన్య సంపద, గోవులు. ఇక్కడ ఏం చెప్పారు? ఈ గోపులు తమకు కలిగిన ధనధాన్య సమృద్ధి. ఎలా వచ్చింది ఇంత సంపద వీళ్ళకి? కృషి రక్ష గోరక్ష. ఇంత సంపద ఉంది వీళ్ళకి, దానివల్ల వీళ్ళు విర్రవీగుతున్నారు. అడవిలో నివసించే వాళ్ళు రైతులు, ఇంత అహంకారమా, సంపద ఉందని. ఖాననవకాశం కృష్ణం మర్త్యం ఉపార్శిత్య. ఉపార్శిత్య అంటే పూర్తిగా ఆశ్రయించారు. ఎవరిని? మనుష్య బాలుడిని ఆశ్రయించారు వీళ్ళు. కృష్ణుడు అనే ఒక సాధారణ మానవ బాలుడిని ఆశ్రయించారు. చూడండి ఎంత అపరాధం చేస్తున్నాడు. ఆశ్రయించి మాకు అపరాధం చేశారు. పూర్తి రివర్స్ ఇది. ఆయన అపరాధం చేస్తున్నాడు కృష్ణుడికి, వాళ్ళు నాకు అపరాధం చేశారు అంటాడు. ఇది చూడు అసుర లక్షణం అన్నమాట. ఇంద్రుడు దేవగణానికి అధిపతి అయినప్పటికీ ఈ ఇంద్రియ భోగము, భౌతిక సంపదలు ఎలా పాడు చేస్తాయో చూడు, ఎంత ప్రమాదకరమో చూడు ఇవన్నీ. అందుగురించి సర్వసాధారణంగా బ్రాహ్మణులు వైష్ణవులు ఏం చేస్తారు, పేదరికాన్ని ఆలింగనం చేసుకుంటారు. ఇస్తా అంటే వద్దు నాయన, నీది ఇవే తీసుకోపో. ఇస్కాన్ భక్తులు వద్దన్నారు. అయితే చైతన్య మహాప్రభు దీనికి అన్న, ఏమిచ్చినా వద్దనద్దు మీరు, వద్దంటే వాళ్ళ ఎట్లా ఉద్ధరించబడేది, తీసుకొని ఏం చేయండి, ప్రసాద వితరణ, భజన కీర్తన, పుస్తకాలు, ఇటువంటి హరినామ ప్రచారం వీటికి ఉపయోగించండి. మహాప్రభు అన్ని సరళం చేశారు అన్నమాట. సనాతన గోస్వామికి ఎవరు అది ఇచ్చారు కదా, ఏంది అది, అక్కడ పడేశారు. పోనీ చింతామణి వద్దు నువ్వు వద్దు పోని, అదే మనకిస్తే ఏమో. ఎక్కడ ఎక్కడ దాచి పెడతావు దాన్ని జాగ్రత్తగా. పొరపాటున తలుపుకి తగిలింది అనుకో, ఆ కిటికీకి దానికి దాన్ని కాపలా కాసుకుంటూ కూర్చోవాలి. రాత్రి అంతా జపం చేసేటప్పుడు కిటికీ ఉందా లేదా, కిటికీ కృష్ణుడికి తెలుసు మనకి ఇవ్వడు, అక్కడిస్తాడు అక్కడికి వెళ్ళిన తర్వాత. అక్కడ దొంగలు ఉండరు, ఇక్కడ అంతా దొంగలే చుట్టూ. ఇక్కడ మనుష్య బాలుని పూర్తిగా ఆశ్రయించారు. కృష్ణుడు చెప్పింది విన్నారు కదా, అది ఆశ్రయించడం అంటే. ఆశ్రయించి మా పట్ల హేళనం, హేళనం అంటే చిన్న చూపు చూశారు మమ్మల్ని. తర్వాత వీరు శ్రీకృష్ణుని ఆశ్రయించటం ఆత్మవిద్యను వదిలి కర్మమయ మగు క్రతువులు అనేది మిథ్యా నౌకతో భవమహాసాగరంను దాటకోరేడి మూర్ఖయత్నం వంటిదే. అంటే జ్ఞానాన్ని వదిలేసి ఏదో తంతు, తంతు అంటే ఏదో పూజలు వ్రతాలు అయినా అవి చేసుకుంటూ కూర్చుండి ఏం దాటుతారు, భవసాగరం దాటలేరు కదా అని. వాస్తవానికి ఇదే తంతు. ఏది? ఇంద్రుడు చేసే యజ్ఞమే తంతు. ఈ చూడ పూర్తి విరుద్ధంగా ఉంది నేను చెప్పేదంతా. వాచాలం బాలిశం, వాచాలం అంటే వాగుడిపోతా అంటారు చూడు. ఏమి వాగుడిపోతా, వాగుడికాయ అంటే ఎప్పుడు వాగుతూనే ఉంటావు, వాగుతూనే ఉంటావు అని వాడతారా పదం. అత్త కోడళ్ళ మధ్య ఎక్కువ వస్తుంటుంది ఇది. అది ఇప్పుడు రాదు, ఎందుకంటే అత్తలు సపరేట్ అయిపోతారు. మూడు మూడులు వేయక ముందే సపరేట్ అయిపోయింటారు, సపరేట్ చేస్తారు కోడళ్ళు కాబట్టి అపదం రాదు. కలిసి ఉన్నప్పుడు జాయింట్ ఫ్యామిలీ ఉన్నప్పుడు ఇంకా తప్పించుకోలేము, తప్పదు అని చెప్పేసి ఎప్పుడు వాగుతూనే ఉంటావు, వాగుతూనే ఉంటావు. ఎదురు అని లేకుండా పక్కన వాళ్ళతో వెళ్ళి అనుకుంటారు, ఎప్పుడు వాగుతూనే ఉంటుంది, పని పాట లేదు అని. ఇక్కడ ఇంద్రుడు కృష్ణుడి ఆ మాట అంటున్నాడు, వాచాలం తర్వాత బాలిశం. చిన్నపిల్లాడు ఏం తెలుసు, ఆ పిల్లోడు చెప్పింది విన్నారు వీళ్ళు. ఏదో వాగుడుకాయ వాగాడు, ఏదో ఇంద్రుడికి పూజ వద్దు గోవర్ధనకు చెయ్యని ఆ మాట వీళ్ళు విశ్వసించారు. స్తబ్ధ బాలుడు, మంచి అహంకారం కూడా ఉంది ఆ పిల్లోడికి, ఆ పిల్లోడు మాటల్లోనే తెలుస్తుంది. స్తబ్ధ అంటే కదలకుండా అట్లానే ఉంటారు. స్తబ్ధ, స్తంభించిపోవడం అంటారు. స్తంభం, స్తంభం కదులుతుందా? కదలదు. స్తబ్ధ, అంత అహంకారం ఉంది పిల్లోడికి. ఏ పిల్లోడికి? ఎవరు అంటున్నారు ఇవన్నీ? యశుడి ఎంత వర్ణిస్తున్నాడు అపరాధం. అజ్ఞం, అజ్ఞాని ఎన్ని మాటలు అంటున్నాడు చూడు, ఒక్కటి కాదు. అజ్ఞాని, తర్వాత పండిత మానినం. ఏమనుకుంటున్నాడు తనను తాను? పండితుని అనుకుంటున్నాడు. అక్కడ నందమహారాజుతో చెప్పాడు కదా, కొంచెం కర్మ మీమాంస సాంఖ్యయోగం ఇవన్నీ చెప్పాడు కదా. పండితుడు అనుకుంటున్నాడు తనను తాను. కృష్ణం మర్త్యం ఉపార్శిత్య గోపామి చక్రుర ప్రియం. నా పట్ల వ్యతిరేకంగా ప్రవర్తించారు వీళ్ళు, నాకు అప్రియంగా ప్రవర్తించారు. ఈ మూర్ఖ బాలుడు మాటలు విని, వాగుడుపోతు మాటలు విని నాకు వ్యతిరేకంగా వెళ్ళారు వీళ్ళు. అయితే దీనికి ఆచార్యులు ఏం చెప్పారంటే, భాగవతంలో ఉన్న ప్రతి అక్షరం కూడా భగవంతుని కీర్తించేదే, మరి ఇంద్రుడు ఈ విధంగా తిట్టాడంటే ఇది ఎందుకు రాశారు? దాంట్లో వస్తుంది వరాహస్వామి, దాంట్లో వస్తుంది కదా ప్రతి పదానికి. ఇక్కడ ఏమిచ్చారు వాచ శ్రీధర స్వామి అనే ఆచార్య ఏం చెప్పారు చూడండి. బాలిషం అంటే ఇంద్రుడు ఏమన్నాడు, బాలుడు చిన్న పిల్లాడు అన్నాడు. బాలిషం అంటే ఇక్కడ ఆచార్య ఏం చెప్తున్నారు, ఆయన చిన్న పిల్లవాడి లక్షణం ఏంటి? కపటం ఉండదు, లోపలికి ఒకటి పైకి ఒకటి ఉండదు. భగవంతుడి యొక్క ఒకనొక లక్షణం నిష్కపటత్వం, కాబట్టి భక్తులు కూడా నిష్కపటులే. ఇది అందు ఇంద్రుడు వాడిన పదము భగవంతుని కీర్తించేది. బాలిషం అంటే బాలుడు, నిష్కపటం. తర్వాత ఏం వాడారు, స్తబ్ధం అనగా ఎవరికి తాను నమస్కరించిన అవసరం లేదు. ఇంద్రుడు ఏం చెప్పాడు, స్తబ్ధం అంటే గర్వం, గర్వం ఉంది బాలుడికి అని. గర్వం ఉన్న వ్యక్తి ఎవరికైనా నమస్కరిస్తాడా? తల వంచాడు. తల ఎవరికి వంచాలి? మనకన్నా ఉన్నతమైన వాళ్ళు అంటే తల వంచాలి. కృష్ణుడి కన్నా ఉన్నతమైన వాళ్ళు లేరు కాబట్టి ఆయన ఎవరికి తల వంచే అవసరం లేదు. ఆ విధంగా కీర్తిస్తున్నాడు పరోక్షంగా. నాకు సమానం కానీ నాకు నన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు ఆయన ఎవరికి తల వంచాలి? స్తబ్దం. తర్వాత అజ్ఞం, అజ్ఞాని. అజ్ఞాని అంటే ఇంకొక అర్థం ఏమొస్తుంది, ఆయనకు తెలియని జ్ఞానమే లేదని అర్థం వస్తుంది. అజ్ఞ, ఇంకా ఆయనకు తెలుసుకోవాల్సిందంటే ఏమీ లేదు. కృష్ణుడికి ఏమో తెలుసుకోవాల్సింది ఉందా లేదా? లేదు, లేకుంటే సందీపాన్ని ముందు దగ్గర వెళ్ళి నేర్చుకున్నాడు ఎందుకు? గురువుని ఆశ్రయించాలని చూపెట్టడం కోసం. ఇంకేమన్నారు ఇక్కడ, పండిత మానినం. ఇంద్రుడు ఏమంటున్నాడు, తనను తాను పండితుడు అనుకుంటున్నాడు ఈ పిల్లవాడు అని. దానికి శ్రీధర స్వామి ఏం చెప్తున్నారు, పండిత మానినం అంటే గొప్ప గొప్ప పండితుల చేత గౌరవించబడేవాడు అని. మానం అంటే గౌరవం. మానిన, పండిత మానిన, పండితుల చేత గౌరవించబడేవాడు. కృష్ణం మర్త్యం ఉపాశిత్య గోపమే ఈ వివరణ ఇచ్చారు. తర్వాత ఐశ్వర్యము వీరిని మదోన్మత్తులను చేసింది. ఎవరిని? ఐశ్వర్యం, మధ, ఉన్మత్త అంటేమి?
గోపులను ఉన్మత్త అంటే అసలు లెక్క లేకోకుండా పట్టించుకోకుండా చేసింది.
ఉన్మత్తులు అంటే మన స్వాధీనంలో ఉండదు అన్నమాట వాళ్ళకి. డబ్బులు వచ్చే చేతికి ఇష్టం వచ్చినట్టు విచ్చల విడిగా విరవీగుతుంటారు. మత్తు, సారాయి తాగినవాడు, మందు తాగినవాడు ఏం చేస్తాడు? మత్తులో ఉంటాడు, ఎవరిని లెక్క చేయడు. అదేవిధంగా ఈ మత్తు, మదమత్తు, ఈ ధనము ధాన్యము అనేటువంటి ఈ సంపద చూసుకొని వీళ్ళు మదోన్మత్తులు అయ్యారు. ఉన్మత్తు ఇప్పుడు ఉన్మత్త అంటే చాలా ఉత్కృష్టమైన మత్తు అన్నమాట, సాధారణ మత్తు కాదు అది. ఇప్పుడు ఇంద్రుడు ఉన్మత్తుడై ఉన్నాడు. ఇప్పుడు గోపులు కాదు, పచ్చకామెర్లోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అన్నమాట. అది ఇక్కడ ఇంద్రుడి పరిస్థితి. తను ఉన్మత్తుడై ఉన్నాడు, గోపుల్ని అంత కృష్ణుని ఆశ్రయించారు కాబట్టి వీళ్ళు ఉన్మత్తులయ్యారు అంటున్నాడు. వీరి దురహంకారమును శ్రీకృష్ణుడు సమర్థించుచున్నాడు. ఇప్పుడు వెంటనే వెళ్ళి వారి గర్వమును హరించేయండి. ఏం గర్వం? ధనధాన్య గర్వం ఉంది, గోవులు ఉన్నాయి, ఈ గర్వం ఉంది. వారి పశువులను నాశనం చెయ్యండి. ఇంకా దీంట్లో చూడవచ్చు, ఈ ఒక్క పదంలో అర్థం చేసుకోవచ్చు. ఆవుల్ని నాశనం చెయ్యండి అంటున్నాడంటే ఇది ఎంత ఈ భౌతిక ప్రపంచం, ఈ అహంకారం అనేది నాకు పూజ చేయలేదు అని చెప్పేసి వాళ్ళ ఆవుల వల్ల వాళ్ళు ఇంత సంపద పొందుతున్నారు కాబట్టి ఆవుల్ని సర్వనాశనం చేయండి. ఎవరు? అసుర కాదు మళ్ళీ. అంటే ఈ అసుర లక్షణాలు ఎవరినైనా ఎప్పుడైనా వెంటాడుతూనే ఉంటాయండి. ఇక్కడ ఏషాం శ్రీయా అవలిప్తానాం కృష్ణేనా దాత్మ పితాత్మనాం దనుత స్తంభం ఎలా ఉంటుంది? వంగుతుందా? ఇక్కడ దురహంకారం అంటారు. ఈ గోపులు చాలా దురహంకారంతో ఉన్నారు. వాళ్ళకి తోడెవరు? ఈ మర్త్య బాలుడు, అంటే సాధారణ మానవ బాలుడు వాళ్ళకు తోడై ఉన్నాడు. ముందు శ్లోకంలో చెప్పారు, మూఢుడు, మూర్ఖుడు, వాగుడు పోతూ గర్వంతో ఉన్నాడు. ఆ పిల్లోడి గర్వం చూసుకొని వీళ్ళు గర్వం చెందుతున్నారు. మేఘాలకు చెప్తున్నాడు, మీరు వెళ్ళి ఏం చేయండి? వాళ్ళ అహంకారం తొలగాలంటే ముందు వల్ల సంపదకు మూలమైనటువంటి గోవుల్ని నాశనం చేయండి. ఈరోజు ఎక్కడుంది సంపద? ఎవరికైనా ఉందా సంపద? నా డబ్బులుంటే సంపద కాదు. సంపద సమృద్ధి అంటే నిజంగా సుఖశాంతులతో జీవించాలి సంపద ఉన్నవాడు. ఎవడు సుఖశాంతులతో ఉన్నాడు ఈరోజు? కారణమేంటి? గోవుల్ని సర్వనాశనం చేస్తున్నారు. ఇక్కడ భాష్యంలో రాశారు, గోవుల నుంచి ఎన్ని రకాల ఉత్పత్తులు వస్తాయి. రాత్రి కూడా చెప్పుకున్నాం కదా, సంపద ఉంది అంటే మనిషి ప్రశాంతంగా ఉండాలి. ఎవరికి ఉంది సంపద ఈరోజు చెప్పండి? టాటా బిర్లా లాగా నేను ధనవంతుడినైతే ప్రశాంతంగా ఉంటా? కుదరదు. అది గోబ్రాహ్మణ సంస్కృతి లేనప్పుడు సుఖంగా ఉండలేవు. రాత్రి చెప్పాను కదా, భీష్మ ద్రోణాచార్య లాంటి వీరాది వీరులు శూరులు వాళ్ళు గోగ్రహణ యాత్రలో ఎందుకు వెళ్ళారయ్యా? గోవులు ఎంత ధనమో ఆలోచించండి. అక్కడ గవయా ధనవాన్, ధాన్యన ధనవాన్. ధాన్యం ఉంది మీ ఇంట్లో అంటే నువ్వు ధనవంతుడివి, గోవులు ఉన్నాయంటే ధనవంతుడివి. ఈరోజు మీ ఇంట్లో ఆవులు ఉన్నాయి, ధాన్యం ఉందంటే చాలా వెనకబడి ఉన్నారు వీళ్ళు, చాలా మొరటోళ్ళు. ఇంకా ఏంది, ఆవులను పెట్టుకొని ఉన్నారు, ఇంకా ధాన్యం పెట్టుకొని ఉన్నారు వీళ్ళు. పెళ్లి సంబంధాలు వచ్చినప్పుడు వెనక్కి వెళ్తారు అన్నమాట. ఇప్పట్లో ఒకప్పుడు అదే చూసేవాళ్ళు, ఇప్పుడు చూడాలి రివర్స్. మొత్తం కుక్కలు ఉన్నాయా లేదా మీ ఇంట్లో? కుక్కలు ఉంటే సంబంధం. రాత్రి దాంట్లో ఒకటి పాయింట్ చెప్పారు మహారాజు, కృష్ణుడికి ఆవు తోకతో ఎందుకంటే ఆవులు ఎక్కడ చూసినా ఉండేటివి. ఇప్పుడు ఆ విధంగా పిల్లలకు సంరక్షణ ఎక్కడుంది? ఆవులను వెతుక్కుంటూ వెళ్ళాలి. కుక్క తోకలు ఉంటాయి అన్ని ఇళ్ళలో అని చెప్పారు. ఆవు తోకతో తోకం తాకిస్తే సంరక్షణ బాలుడికి, కుక్క తోకం తాకిస్తే లేని రోగాలన్నీ వస్తాయి. ఆ కుక్క పిల్లను పక్కన పడుకోబెడతారు. అది కుక్క పిల్ల అక్కడ బిడ్డ, ఇద్దరు బిడ్డలాగా అన్నమాట. పిల్లోడి పక్కనే కుక్క పిల్లని పడుకోబెడతారు. ఆ కుక్క పిల్ల వాళ్ళకి జన్మించిందా, ఆ పిల్లోడు జన్మించారా, ఇద్దరు కలిసి జన్మించారా అన్న విధంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ట్రీట్మెంట్ అలా ఉంటుంది. కారులో పక్కన పిల్లోడు ఉంటాడు, పిల్లోడు పక్కన కుక్క, కుక్కన పిల్లోడ ఎవరు ముందు ఎవరైనాకంటే ఇద్దరు ముగ్గురు కలిసే ఉంటారు. బండిలో కూర్చొని పోతుంటుంది హాయిగా, అది ఒకసారి ముందర ఇక చూసుకుంటూ ఇటు చూసుకుంటూ, ఎవరు సర్వెంట్ బండిని నడుపుతున్నాడు పైన. చిన్నపిల్లలు చూడండి బండిలో ఎక్కుతారు ముందర, అలాగే బాధర బంది ఉండదు, ఆనందంగా ఇటు ఇటు చూసుకుంటుంటారు. ఆ కుక్క కూడా ఉంటుంది. ఇంకేం చెప్తున్నాడు మేఘాలతో, మేఘాలు కొంచెం సంశయించినట్టున్నాయి. ఏం చెప్తున్నాడు చూడండి, నందగోష్ఠం నాశనం చేయుటకు ఐరావతమును అధిరోహించి మనోవేగవంతములు శక్తివంతములు నాకు మరుద్గణముతో పాటు మీ వెంట నేను బృందావనకు వస్తాను. మరుద్గణం అంటే గాలులు, గాలులు మరుత్, మారుతి అంటారు కదా, మరుత్ వాయుదేవుని పుత్రుడు కాబట్టి మారుతి అని పేరు వచ్చింది. మరుద్గణం అంటే రకరకాల వాయువులు ఉన్నాయి, విపరీతమైనటువంటి వాయువులు. మేఘాల్లో రకరకాలు ఉన్నట్లే వాయువుల్లో కూడా రకరకాలు ఉన్నాయి, చాలా చండ ప్రచండంగా వీచేటువంటి వాయువులు ఉన్నాయి. ఆ మరుద్ఘనం, ఆ బృందాన్ని తీసుకొని నేను వస్తాను. ఎలా వస్తాను, నా వాహనం తీసుకొని వస్తాను. మీకు ఏం భయం లేదు, నేను కూడా వస్తాను, పదండి. అధిరోహించి మనోవేగవంతములంట, మనోవేగవంతములు అంటే ఎంత ఆ గాలి, ఈ గాలులు ఎంత వేగంగా వీస్తాయి, మనోవేగం మనసు క్షణముకు లోపలే, క్షణం కాదు క్షణముకు లోపలే ఎన్నో వేల కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. అంటే ఏం వర్ణిస్తున్నారంటే అంత కోపంగా ఉంది ఇంద్రుడికి, ఇలా మాట్లాడుతున్నాడంటే ఎంత కోపంగా ఉండాలి చూడండి. ఇంద్రుని ఆజ్ఞ మేరకు ప్రళయకారక మేఘములు అకాలముగా, వాటికి ఒక సమయం ఉంటుంది, ప్రళయకాలంలో మాత్రమే అవి నీటిని విడుదల చేయాలి. ఇక్కడ ఏమి అకాలముగా బంధముక్తములై చాలా బలవంతంగా పంపించబడ్డాయి. ఇప్పుడు తప్పకుండా మీరు వర్షం కురిపించాలి అక్కడికి వెళ్ళి. నందగోకులమునకు వెళ్ళి బలముగా కుండపోత వర్షమును కురిపించి వ్రజవాసువులను బాధించడం మొదలు పెట్టాయి. ఆరంభంలో ఇంకా పర్వతం ఎత్తలేదు కృష్ణుడు, ఎత్తకముందు వీళ్ళకి ప్రజవాసులకి ఆవులకి ఆరంభంలో కొంచెం బాధలా కలిగింది. తీవ్రమగు వాయువులచ్చే ప్రేరేపితములైన మేఘములు మెరుపులచ్చే పిడుగులచ్చే గర్జితములు ఒకచు వడగండ్ల వానను కురిపించాయి. వడగండ్ల వాన చూసారు ఎవరన్నా, ఎంతుంటాయి అక్కడ పెద్ద పెద్దవి, ఎంత పెద్దవి అంటే వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు అంత పెద్దవి పడుతున్నాయి. ఇక్కడ మేఘములు ఆ విధముగా స్తంభముల వంటి స్థూల జలధారలతో వర్షమును కురిపించగా, స్తంభం పెద్ద పెద్ద స్తంభంలాగా ఉంది ఒక్కొక్క చినుకు, వరద నీటిలో బృందావనం మునిగిపోయెను. అప్పుడు ఎత్తు పల్లములు కనిపించలేదు, అంటే అర్థం ఏమి, మొత్తం నీళ్లతో నిండిపోయింది. హఠాత్తుగా వచ్చింది అది. గోవులు మొదలగు పశువులు అతివృష్టి వలన, అతివాయువు వలన, అతివృష్టి అంటే అతిగా వర్షం, ఎంత అతిగా వర్షం, ఒక్కొక్క చినుకు స్తంభంలాగా పడుతుంది ఎడతెరిపి లేకుండా అది కూడా. అతివృష్టి వలన తర్వాత గాలులు కూడా వీస్తున్నాయి, అంటే విపరీతమైన చలి. అతి వాయువు వలన వణుకుచు గోప గోపికలు అతి చలిచే పీడితులగుచు గోవిందుణ్ణి శరణుచొచ్చిరి. అతివృష్టిచే కలిగిన దుఃఖము వలన వణుకుచు తమ శిరములను గోవత్సములను తమ దేహముల ద్వారా కప్పుకొనుటకు యత్నించుచు గోవులు భగవత్ పాదపద్మములను ఆశ్రయించాయి. ఇది చూడండి, హఠాత్తుగా మొదలైంది ఇంత విపరీతమైనటువంటి వర్షం. చిన్న దూడల్ని రక్షించుకోవడానికి తల్లి ఆవులు ప్రయత్నం చేస్తున్నాయి. ఎలా? తమ కింద, తమ కడుపు కింద పెట్టుకొని వాటిని సంరక్షించుకుంటూ నడుచుకుంటూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళాయి. ఇక్కడ శ్లోకంలో చక్కగా ఏముంది, పాదమూలం భగవత పాదమూలం. మూలం సెంటర్ పాయింట్. భక్తులు ఎన్ని కార్యకలాపాలు చేస్తున్నా ఏం చేస్తున్నా సుఖము దుఃఖము సుఖీ దుఃఖే భూలి నాకు సదా వదనే సదా హరినాం. అలా వస్తుంది వదనే అంటే నోట్లు. నువ్వు సుఖంలో ఉన్నా దుఃఖంలో ఉన్నా నీకు నీ నోరు ఖాళీ ఉండకూడదు. ఎప్పుడు ఏం చేస్తుండాలి? హరే కృష్ణ 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 హరే 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 రామ. వేపమాన అంటే వణికిపోతున్నాయి, ఆవులు వణికిపోతున్నాయి. ఇంకా దూడల గురించి ఏం చెప్పాలి? ప్రజలు వణికిపోతున్నారు, గోపులు గోపికలు వణికిపోతున్నారు. ఇంకా గోప బాలరు గురించి ఏం చెప్పాలి? చిన్న దూడల గురించి ఏం చెప్పాలి? పెద్ద ఆవులు వణికిపోతున్నాయి, పెద్దవాళ్ళు వణికిపోతున్నారు. భగవత పాదమూలం ఉపాయం. ఉపాయం అంటే ఏంటి? ఉపాయం ఆశ్రయం. మనకి ఏ పెద్ద చిక్కు వచ్చింది ఆలోచిస్తే ఈ ఉపాయం. ఉపాయం అంటే ఇది మనకు ఆశ్రయం, ఇది ఆశ్రయం. కృష్ణుడి పాదాలే ఉపాయం అంట. భజహురి మన శ్రీనందనందన అవయచరణాలు. ఇది భయానకమైన స్థితి కలిగింది బృందావనంలో. సో అభయచరణాలు ఎక్కడున్నాయా అని వెతుక్కుంటూ వెళ్ళారు. ఎక్కడున్నాయి ఇప్పుడు మనకు? అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి ప్రభుపాద దగ్గర ఉన్నాయి. ప్రభుపాద పాదాలను ఆశ్రయిస్తే మనం భగవత పాదమూలం. ప్రభుపాద మనల్ని ఇక్కడికి చేరుస్తారు. ఎక్కడికి? గోవిందుడి యొక్క పాద పద్మం దగ్గర చేరుస్తారు. ఆవులు వెళ్ళి ఆవులు ప్రజలు అదే భక్తులందరూ భక్తులే. బృందావనంలో లత వృక్షము ప్రతి జీవి కూడా భక్తులే. కృష్ణుడు అంటే ప్రాణం ప్రతి జీవికి కూడా. వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు చూడండి. కృష్ణ కృష్ణ మహాభాగ త్వన్నాతం గోకులం ప్రభో త్రాతుమర్హసి దేవాన్నా కుపితాన్ భక్తవత్సల. ఓ భక్తవత్సల. భక్తవత్సల అంటే ఏమి? భక్తులంటే చాలా 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 ప్రియం కదా నీకు. మేము నిన్ను ఆశ్రయించున్న వాళ్ళము, మాకు వేరే గతి లేదు, నువ్వే గతి. కుపిత దేవాన్న కుపిత, అది ఇంద్రుడు మా పట్ల కోపము చెందాడు. త్రాతుమర్హసి మమ్మల్ని రక్షించు. ఎందుకు నిన్ను అడుగుతున్నాము మమ్మల్ని రక్షించని? గోకులానికి నాథుడు నువ్వే, మేము గోకుల వాసులం, నిన్నే ఆశ్రయించున్నాము. మమ్మల్ని రక్షించు, నువ్వు తప్పితే ఎవరున్నారు స్వామి? నాకు ఎవరు లేరు, నువ్వే రక్షించాలి. మహాభాగ. ఓ మహాభాగ. మహాభాగ అంటే ఏమి? ఇక్కడ బాగా భగ అంటే 6 ఐశ్వర్యాలు ఉన్నాయి. 6 ఐశ్వర్యాల్లో బలం కూడా ఒకటి, అది గుర్తు ఇక్కడ. మహాభాగ నువ్వు భగవాన్ కదా, మహాభాగ భాగ్యవంతుడి, అలాగే తెలుసా భగవాన్ అని తెలుసా, పూతనకు తెలుసా అన్న? అప్పటికి కూడా తెలీదు. ఆ గర్గముని వచ్చి చెప్పాడు, మీ వాడు చాలా అతి సాధారణ వ్యక్తి, సాధారణ బాలుడు కాదు. అవన్నీ గుర్తొస్తున్నాయి వీళ్ళకి. భగవాన్ అనేది కాదు ఇక్కడ. కొన్నిసార్లు భగవంతుడి చేత శక్తిగా ఆవించబడ్డ వాళ్ళని కూడా భగవాన్ అని పిలుస్తారు. నారదమునిని కూడా భగవాన్ అని సంబోధిస్తారు కొన్నిసార్లు, బ్రహ్మదేవుడిని, శక్తి సంపన్నులు. ఆ విధంగా గర్గముని ఒకప్పుడు చెప్పారు, ఈ అబ్బాయి అసాధారణమైన శక్తి కలిగి ఉంటాడు, మిమ్మల్ని రక్షిస్తాడు కష్టకాలంలో అని. సో మహాభాగ, నీకు ఆ శక్తి ఉంది, కాబట్టి ఇంద్రుడి యొక్క కోపం నుంచి మమ్మల్ని రక్షించు, మేము నీ ఆశ్రయంలో ఉన్నాము, వేరే ఆశ్రయం లేదు మాకు. ఇది నేర్చుకోవాలి మనం, భక్తిలో ఆశ్రయించామా లేదా కృష్ణుని అంటే, కష్టకాలం వచ్చినప్పుడు వేరేది వెతుక్కున్నామంటే ఆశ్రయించలేదు కృష్ణుని. ఇక్కడ కూడా చూడండి, వాళ్ళకి కుటుంబాలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, అన్ని కార్యకలాపాలు చేస్తున్నారు, దాంట్లో ధనం ఉంది, గోవులు ఉన్నాయి, సంపద ఉంది, కానీ సంపద మీద ఆధారపడలేదు వాళ్ళు. ఆధారపడాలనుకుంటే, ఒకవేళ ఆధారపడాలనుకుంటే కూడా ఏమైంది, మునిగిపోయింది మొత్తం. అందుకు కృష్ణ, అవి కాదు, నువ్వే, నీ పాదాలే మాకు మూలం. వడగండ్ల వాన చేత తీవ్రమగు చలి చేత తన గోకుల వాసులు తాడితులై దాదాపుగా అచేతనులగుటను చూసిన శ్రీహరి అది అంతయు కుపితుడగు ఇంద్రుని పని అని తెలుసుకొనెను. కృష్ణుడికి అర్థమైపోయింది, ఎవరు చేశారు ఇది? ఇంద్రుడు. మరి ఇక్కడ భాష్యంలో రాశారు, వాళ్ళు భక్తులు కదా, బృందావన వాసులు, వాళ్ళకి ఇటువంటిది రావటం ఏంది? అదొకటి, భగవంతుని ఎలా ఆశ్రయించాలి. ఇంకొకటి ఏం రాశారంటే, ఇక్కడ మంచి ఉదాహరణ, తల్లి కానీ తండ్రి కానీ తన చిన్న పిల్లోడిని ఒకసారి గాలిలోకి ఎగిరేస్తారు, ఎగిరేసిన ఆ పిల్లోడు భయపడతాడు, పట్టుకుంటాడు తండ్రి. పట్టుకున్నప్పుడు ఏమవుతుంది, ఆ చిన్న శిశువు తండ్రిని గట్టిగా ఆలింగనం చేసుకుంటాడు ముందు కంటే కూడా. అప్పుడేమవుతుంది, వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ బంధం ఇంకా పెరుగుతుందా తగ్గుతుందా? మీరు ఆడుకోలేదు పిల్లలతో ఎప్పుడు? మరి చెప్పరు ఒకరు కూడా? అదే బేబీ కేర్ సెంటర్లో వదిలేసి ఉంటారు. అది రాశారు ఇక్కడ శ్రీల విష్ణు చక్రవర్తి ఠాకూరు. శుద్ధ భక్తులు కదా, భగవంతుడి పార్షదులు వాళ్ళు, భగవంతుడి సహచరులు, వాళ్ళకేంటి ఇటువంటిది రావడం అంటే, ఇది వాళ్ళేం కర్మ చేసుకొని శిక్ష, కర్మ చేసుకొని బాధకు లోను కావట్లేదు వాళ్ళు. భగవంతుడు ఏ విధంగా అయితే తల్లి తండ్రి తమ బిడ్డను ఒక్కోసారి ఈత నేర్పించేటప్పుడు ఏం చేస్తారు, తండ్రి కొడుకు ఈత నేర్పించేటప్పుడు బావిలోకి తీసుకొని వెళ్తాడు, తొడుకొని వెళ్తాడు, తీసి అట్లా విసిరి పడేస్తాడు నీళ్ళలో. ఈయన ఎక్స్పర్ట్ ఎవరు, తండ్రి, మంచి గజ ఈతగాడు, ఆయనకు తెలుసు నా పిల్లోడిని ఎలాగైనా నేను రక్షించు, అట్లా ఎత్తుకొని ఉన్నట్లుంటాడా అది ఇది చెప్తూ అట్లా అట్లా విసిరేస్తాడు నీళ్ళలో. పల్లెల్లో చూడచ్చు ఆ పిల్లోడు, ఇష్టయో కుయో మరో ఇంక అయిపోయింది నా చచ్చిపోతు, పెళ్ళి పట్టుకుంటాడు. పట్టుకున్నప్పుడు అప్పుడు చూడాలి ఎలా ఉంటుంది అబ్బాయి, వదిలిపెట్టనే వదిలిపెట్టాడు, అమ్మా నేను వదిలిపెట్టాను నన్ను. అప్పుడు తండ్రి బిడ్డ బంధం ఎలా ఉంటుంది, చాలా గాఢంగా ఉంటుంది, అతి గాఢంగా ఉంటుంది. అసలు ఇంత కూడా గ్యాప్ ఉండదు వాళ్ళ శరీరాలకు మధ్య, శరీరాలే కాదు మనసులకు మధ్య కూడా. నేను ఇంక మా నాన్న నేను వదిలిపెట్టనే వదిలిపెట్టాను, ఎంతసేపు వాళ్ళ నాన్న గట్టిగా కరుచుకొని ఉంటాడు. అది ఇక్కడ బృందావన వాసులకు కర్మ చేసుకొని ఏమీ ఏ విధంగా కష్టాలు రాలేదు. కాబట్టి భక్తులకు వచ్చే కష్టాలు మనము అయ్యో వీళ్ళకు కూడా కష్టాలు వచ్చాయి అనుకుంటే పొరపాటు పడినట్టే మనం. భక్తులకి కష్టాలు వచ్చాయి, మహారాజ్ హాస్పిటల్లో ఉన్నారు, ఇలా అయింది, భక్తులకి ఇలా అవుతుందా, ఇటువంటివి వచ్చాయంటే అవగాహన లేదు భక్తిలో అని అర్థం. ఇక్కడ ఇక్కడ స్పష్టంగా ఉంది, బృందావన వాసులకి ఏంటి, గోవులకి ఏంది, దూడలకి ఏంది, ఇది కలగడం ఏంటి చెప్పారు. బృందావన వాసులు సాధారణ మగు భౌతిక కష్టంను అనుభవించుకున్నను, భౌతిక కష్టం కాదంట ఇది, అంటే కర్మ చేసుకొని వచ్చిన కష్టం కాదు ఇది. మరేమైందంట, శ్రీకృష్ణ ధ్యానం తీవ్రమైంది వాళ్ళకి. అది ఇక్కడ తండ్రి బిడ్డ మధ్య ప్రేమ తీవ్రమవుతుంది. ఆ శిశువుకి తండ్రి పట్ల ప్రేమ ఇంకా తీవ్రమవుతుంది. అమ్మ మా తండ్రిని వదిలిపెట్టాను నేను, ఏమైనా సరే ఇంకా నీ చుట్టూ నీళ్ళే ఉన్నాయి నాకు. ఆ విధంగా కృష్ణుడి పట్ల ధ్యానం ఎక్కువైంది. శ్రీకృష్ణుడు తనలో తాను ఇలా అనుకున్నాను, మేము ఇంద్రుడి యజ్ఞమును ఆపివేసిన కారణంన ఇంద్రుడు ప్రచండ వాయువుతోనూ వడగండ్లతోనూ కూడినట్టు అత్యంత దారుణమగు అకాల వర్షమును కురిపించుచున్నాడు. ఇంద్రుడు కలగజేసిన ఈ ఉత్పాతమును నా యోగ బలముచే పూర్తిగా నివారించెదను. ఇంద్రుడు వంటి దేవతలు ధనమదముతో నందురు. అక్కడ ఇంద్రుడేమన్నాడు, వ్రజవాసులను చూసి వీళ్లకు ధనము ధాన్యం ఎక్కువై మదం ఎక్కువ అయిపోయింది. వాస్తవానికి ఎవరికి ఈ మదం ఉంది, అది కృష్ణుడు చెప్తున్నాడు ఇక్కడ. ధనమదముతో నందురు, మూర్ఖత్వం చే వారు తామే నియంత్రకులమని తలచెదరు. నేనిప్పుడు అట్టి అజ్ఞానమును నశింపజేయదను. భక్తుల్లో ఏ కొంచెము ఇటువంటిది తలపడ చూపినా భగవంతుడు ఓర్చుకోడు, ఏదో ఒక విధంగా దాన్ని తీసేస్తాడు. తీసేటప్పుడు మనకు బాధగా ఉంటుంది. దేవతలు సత్వగుణయుతులు అయినందున తామే భగవంతుడు అనేది గర్వం వారికి నిక్కముగా కలుగరాదు. సత్వగుణంలో ఉన్న వ్యక్తి లక్షణం ఏంటి, సత్వం సంజాయితే జ్ఞానం తెలుసుకొని ఉండాలి. సత్వగుణంలో ఉన్న వ్యక్తి వాస్తవం ఏంటి అని తెలుసుకొని ఉండాలి. కానీ ఇంద్రుడు సత్వగుణం నుంచి కొంచెం వహి తొలగినట్టున్నాడు, రజోగుణంకి వచ్చాడు. నాకు పూజ చేయలేదా, నన్ను గౌరవించలేదా, అదే కదా మొదట్లో వచ్చింది, నాకు అపరాధం చేశారు వీళ్ళు అని మనకు కూడా అనిపిస్తుంటుంది. ఒక్కోసారి నేను ఇంత చేస్తే నన్ను పట్టించుకోరే కదా, ఎప్పుడైనా పొడసూపుతూ ఉంటుంది. అప్పుడు చూడాలి, ఇదో ఇంద్రుడు లాంటిది ఇంద్రుడికి జరగబోయింది, అట్లాంటిది ఏదో నాకు కూడా జరగబోతుందని చూసుకోవాలన్నమాట. నాకు గుర్తింపు కావాలి గుడికి వెళ్తే, గుర్తింపు కావాలా సేవ కావాలా, నేను ఇంత సేవ చేసినందుకు నన్ను గుర్తించరా, దీని అంటే నువ్వు సేవే చేయలేదు. సేవ అంటే ఏంటి, దాసుడు, దాసుడు గుర్తింపు గుర్తింపు ఆశిస్తాడు ఎప్పుడైనా, లేదు. నేను ఇంత సేవ చేశాను గుడికి నన్ను గుర్తించలేదు అంటే నువ్వు సేవ చేయలేదు. కృష్ణుడికి సేవ చేయలేదు, ఎవరికి చేసావు, అహంకారానికి సేవ చేసుకున్నావు, దాన్ని పెంచి పోషించుకున్నావు. అంటే ఇదంతా అనర్థాలు, ఇవి మనందరిలో ఉంటాయి, ఇవి చర్చించుకుంటే కానీ కొన్నిసార్లు గుర్తించలేము, లేకుండా అవి అలాగే మరుగున పడి ఉండిపోయి ఒకటికి రెండు, రెండుకు మూడు, వందకు వెయ్యి సంతానం అయిపోతాయి, పెరిగి పెద్దవి అయిపోతాయి. ఒకరోజు చాలా ఇబ్బందుల్లో పడతాం, అందుకు చర్చించుకోవాల్సి ఉంటుంది ఏమున్నాయి, మనలో అనర్థాలు ఏమున్నాయి, ఇటువంటివి చూడాల్సి ఉంటుంది. అది ఏ క్వశ్చన్ రాకూడదు మనకి, నేను ఇంత చేశాను అంత చేశాను, నన్ను పట్టించుకోలేదు, నన్ను గుర్తించలేదు, నాతో పలకరించలేదు, నాతో మాట్లాడలేదు, ఇవి చాలా ప్రమాదకరమైనవి. ఇవన్నీ ఎంతసేపు ఉన్నా ఓ శిలా భక్తినాథ్ ఠాకూర్ రచింది, ఓహే వైష్ణవ ఠాకూర కాదు, తొమర కుక్కుర బలియ జానహో మోరే, నన్ను నీ కుక్కగా గుర్తించు చాలు, కుక్క ఎప్పుడో నాశిస్తుంది అయింది నన్ను పట్టించుకోలేదు, అది ఆకలి అవుతున్నా అక్కడే ఉంటుంది ద్వారం దగ్గర కూర్చొని యజమాని వచ్చి వేసేంత వరకు, నాకు ఈ పూట అన్నం పెట్టలేదు మా యజమాని అని తన సేవ మానుతుందా కుక్క? లేదు, ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తే మరుగుతూనే ఉంటుంది, యజమాని గుర్తు చేస్తుంది, ఎవరో వచ్చారు చూడు, కొత్త వాళ్ళు వచ్చారు ఇక్కడ, ఇంట్లోకి ఎవరో వస్తున్నారు చూడని. ఇది వైష్ణవుడు అంటే ఆ విధంగా ఉంటుంది. నాకేం గుర్తింపు అవసరం లేదు, నీ ద్వారంలో పడి ఉంటాను, నేను నీ దగ్గరకు వచ్చి నిన్ను ఆటంకపరచను, నిన్ను ఏమీ అడగను నేను నీ దగ్గరకు వచ్చి. ఇది వైష్ణవ. సరే, మనం ఒకవేళ గుర్తింపు ఉంది అంటే మనం ఇంకా అవగాహన రాలేదు, భక్తి అవగాహన రాలేదు అనేది. సో దానికి కృష్ణుడు ఏం చేస్తాడు, ఈ విధంగా హెవీగా ఆపరేషన్ చేయాల్సి ఉంటుంది. అంటే కృష్ణుడికి సేవ పెట్టిన వాళ్ళం అవుతాం మనం. చూడండి, కృష్ణుడికి సేవ చేయడానికి వచ్చి గుర్తింపు కోసం మనం ఆశించడం వల్ల కృష్ణుడికి సేవ పెట్టాం. కృష్ణుడు మన గురించి ఆలోచించాల్సి వస్తుంది ఇప్పుడు, ఇది ఎలా తొలగించాలి, ఈ జీవుడు ఈ అహంకారాన్ని పెంచి పోషించుకున్నాడు ఎలా తొలగించాలి, ఇదని మన గురించి కృష్ణుడు ఆలోచించాలి. ఇక్కడ ఏమి దేవతలు సత్వగుణయుతులు, సత్వగుణ రహితులకు వారి గర్వమును నేను భంగమనర్చుట ఎందలి ఉద్దేశం వారికి శాంతి కలుగు చేయటే అయి ఉన్నది. ఇప్పుడు ఇంద్రుడు సత్వగుణంలో ఉండాలి, కానీ రజగుణంలోకి వచ్చాడు, నన్ను గౌరవించట్లేదు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను దానివల్ల అశాంతికి లోనయ్యాడు. ఎవరు? ఇంద్రుడు. ఇక్కడ కృష్ణుడు ఏం ఆలోచిస్తున్నాడు, అటువంటి వాళ్ళకి శాంతినివ్వాలంటే వాళ్ళ గర్వాన్ని నేను తొలగించాలి. ఇక్కడ భాష్యంలో రాశారు, ఇటువంటి గర్వము మనిషిని పూర్తిగా కష్టాల్లో తోసేస్తుంది. అందుగురించి మనకి చూడండి, భగవంతుడి నుంచి దూరం అయ్యి వచ్చాం, ఇదే ఈ అహంకారంతోనే అన్నమాట. ఈ అహంకారం నుంచి బయటపడేదానికి ప్రయత్నం చేయాలి చాలా శ్రద్ధగా. ముఖ్యంగా ఇది ఎక్కడ తెలుస్తుంది, మనకు అహంకారం నుంచి బయటపడుతున్నామా లేదా అనేది భక్తుల మధ్యలో ఉన్నప్పుడు తెలుస్తుంది. భక్తుల మధ్యలో ఉన్నప్పుడు అన్ని స్పష్టంగా అర్థమవుతుంటాయి. ఒంటరిగా జపం చేసుకొని ఒంటరిగా చదువుకునేటప్పుడు నేను ఎవరు అడగరు, ఏ పొరపాటు ఉన్నా నేను ఎవరు చెప్పరు. ఎవరన్నా చెప్తున్నారంటే అప్పుడు నువ్వు స్వీకరిస్తున్నావంటే ఓకే, అహంకారం తగ్గుతుంది అనుకో అనేది వస్తుంది. నేను నా పాటికి నేను చేసుకుంటాను, నాకు ఒకరితో సంబంధం లేదన్నప్పుడు ఏమవుతుంది, అహంకారం స్తంభంలాగా చాలా దృఢంగా తయారవుతుంది. అప్పుడు దానికి కృష్ణుడు ఇంకా పెద్ద జేసీబీ లాంటిది పెద్ద హెవీగా ఏదైనా తీసుకురావాల్సి ఉంటుంది. అదే భక్తుల మధ్యలో ఉంటే చిన్న చిన్న దాంతో ఏదో పొడ చూపినా కూడా అది అంతటితో ఏదో కొంతసేపు మనసు నొచ్చుకుంటుంది, ఏదో బాధపడతాం, అదేది అయిపోతుంది, మళ్ళీ కలిసి వెళ్ళిపోతుంటాం. అదొకటి, మన ఆరంభంలో ఉన్నాం కాబట్టి భక్తుల నుంచి దూరం అయ్యామంటే అది పెద్ద స్తంభంలాగా అయిపోతుంది, చాలా కష్టం. అది ఇంకా జేసీబీ ఇంకా పెద్ద, కొన్నిసార్లు డైనమైట్ పెట్టాల్సి ఉంటుంది, పేల్చాల్సి ఉంటుంది డైనమైట్ పెట్టి. ఆ డైనమైట్ పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇతర భక్తులకు చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదైనా ప్రమాదం కలిగే అవకాశం ఉంటుంది. ఏం చేయాలి అప్పుడు, డైనమైట్ పెట్టాలంటే కొంచెం దూరం తీసుకెళ్ళాలి, డైనమైట్ పెట్టాలి, జరుగుతాయి ఇవి. అయితే భగవంతుడు వదిలిపెట్టాడు, ఎవరిని వదిలిపెట్టాడు? ఇక్కడ చూడొచ్చు, ఇంద్రుడిని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలేదు, ఆలోచిస్తున్నాడు. ఇప్పుడు ఇంత అహంకారం పెరిగిపోయింది, ఈయనకు ఎలా తొలగించాలి అని. తండ్రి ఎప్పుడు ఆలోచిస్తాడు, అదేవిధంగా కృష్ణుడు అన్ని జీవుల గురించి ఆలోచిస్తాడు. ముఖ్యంగా కొంతకాలం ఈవెన్ క్షణకాలం సేవ చేసిన వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటాడు, ఎలా వీళ్ళని దారిలోకి తీసుకురావాలి, ఎక్కడ దెబ్బ వేయాలి, ఏం చేయాలి, ఎలా చేస్తే మళ్ళీ నా దగ్గరికి వస్తాడు. సో కృష్ణుడు ఇది ఆలోచిస్తున్నాడు, దేవతలు సత్వగుణంలో ఉండాలి, ఈయనకి రజోగుణం వచ్చింది. రజోగుణ లక్షణం ఏంటి ఇక్కడ చూడండి, గుర్తింపు. నాకు గుర్తింపు. ఈరోజు మన చదువులన్నీ అవే, నువ్వు నెంబర్ వన్ అంటే రజోగుణం పెంచి పోషిస్తున్నారు. సత్వగుణానికి ఎప్పుడు తీసుకొస్తారు, అయ్యా నువ్వు దాసుడు అని ఒక్కడనే చెప్తున్నాడు అయ్యా, ఎక్కడ లేదు. నువ్వు ఎప్పుడున్నా టాప్లో రావాలి, నువ్వు ఎక్కడున్నా టాప్లోనే ఉండాలి. లేదు నువ్వు దాసుడు వి అనేది ఒక్కటి, ఎక్కడ వ్యాపార రంగంలో తీసుకో, విద్యారంగంలో తీసుకో, ఉద్యోగ రంగంలో తీసుకో, ఎక్కడైనా తీసుకో, ఈ భౌతిక ప్రపంచమే అలాంటిది చూడండి ఎలా ఉందో. దేవతలకు అధిపతి ఇంద్రుడు, ఆయన దీనికి లోనయ్యాడు. ఇంకా మనం ఎంత చెప్పండి, ఇంద్రుడు బ్రహ్మ ఇలాంటి వాళ్ళయే లోన్ అవుతుంటే మనలాంటి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎంత అలుపులం మనం, ఎంత సావధానంగా ఉండాలి. కనుక గోపజాతిని నేను నా యోగ బలం చే తప్పక రక్షించదును, ఎందుకనగా నేనే వీరికి ఆశ్రయం. గోపులు గోవులు గోపికలు వచ్చేం చెప్పారు, కృష్ణ నువ్వు తప్పితే మాకు మార్గం లేదు. కృష్ణుడు కూడా అవును నేను తప్పితే మీకు మార్గం లేదు కాబట్టి నేను తప్పకుండా మీకు రక్షణ కలిగిస్తాను. లేదు కొంచెం ఏదన్నా వేరే వెసలుబాటు ఉందా, ఓకే అది ట్రై చేసుకోండి మీరు. ఏది వేరేది ఏదైనా ఉంటే ఇది ఇక్కడ చూడొచ్చు. శరణాగతి నీకు అన్నీ ఉండొచ్చు, తప్పేం లేదు. ధనం ఉండొచ్చు, సంపద ఉండొచ్చు, ఇల్లు ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, వ్యవసాయం అన్నీ ఉండొచ్చు, తప్పేం లేదు. కానీ ఎవరి మీద ఆధారపడ్డావు, వాటి మీద ఆధారపడ్డావా, కృష్ణుడి మీద ఆధారపడ్డావా? అవి రక్షిస్తాయనే ఉందా, కృష్ణుడు రక్షిస్తాడనే ఉందా? అక్కడ అసలైనటువంటిది పాదమూలం. నీ మనసులో భగవంతుడి పాదపద్మం పట్ల ఉందా లేదా ఆశ్రయం? ఈ బృందావనంలో లేని సంపద లేదు, వాళ్ళతో పోల్చుకుంటే మనది అస ఒక ఒక నువ్వు గింజంతా కూడా కాదు మన సంపద. బృందావన వాసులతో వాళ్ళ సంపదతో పోల్చుకుంటే, కానీ వాళ్ళ సంపద మీద ఆధారపడలేదు. ఉన్నాయి అన్నీ నిర్వహిస్తూనే ఉన్నారు, కానీ ఆధారపడింది కృష్ణుడి మీద ఆధారపడ్డారు. కాబట్టి కృష్ణుడు కూడా ఏం ఆలోచిస్తున్నాడు, మీరు నా మీదే ఆధారపడ్డారు కాబట్టి నేను మిమ్మల్ని తప్పకుండా రక్షిస్తాను. నిజముగా వీరు నా కుటుంబం వారే అయి ఉన్నారు, నేను భక్త రక్షణ వ్రతమును చేపట్టి తిని కదా. ఎవరైతే నన్ను శరణాగతి నన్ను వేడుకుంటారో నువ్వే దిక్కు అని వాళ్ళని తప్పకుండా రక్షిస్తానని నేను చెప్పాను కదా ఒకసారి. కౌంతేయ్యా ప్రతిజాని ఏ నమే భక్త ప్రణశ్యతి, నువ్వు చెప్పు అర్జున నా భక్తులు నశించరని చెప్పాను కదా. ఓకే రైట్, నేను రక్షిస్తాను. స్వయంగా విష్ణు ఒక శ్రీకృష్ణుడు ఇలా పలికి గోవర్ధన పర్వతమును తన చేతితో నెత్తి బాలుడు అనాయాసముగా, ఆయాసం అంటే చేసి ఇంకా నాకు రెస్ట్ కావాలి, నాకు విశ్రాంతి కావాలి, ఇంకా నా వల్ల కాదు, నా నీరసపడ్డాను, ఇది ఆయాసం. ఇక్కడేమన్నారు, అనాయాసముగా కుక్క గొడుగును చిన్నపిల్లవాడు ఎత్తినట్లు దానిని ఎత్తి పట్టుకొని ఎడమ చేతితో ఎడమ చేతి చిటికెళ్ళి వెళ్ళి, ఎందుకు ఎడమ చేయి కుడి చేతి ఎందుకు ఎత్తలేదు? ఆ పర్వతము మేఘాన్ని అంటుతుంది. ఏ పర్వతము ఎత్తాడు? ఎడమ చేతి చిటికెళ్ళి వెళ్ళితో ఎత్తాడు. అంటే ఏమి ఎడమ చేయిని అంటే భౌతికంగా చూడు, ఎడమ చేతితో ఏదన్నా ఇస్తే నిర్లక్ష్యపరచండి. అందులో ఈ వేలు అన్నిటికన్నా బలహీనం చేతిలో ఇది. ఆ ఎడమ చేతి వేలు నా ఎడమ చేతి వేలు కూడా సరిపోవు నువ్వు అని ఇంద్రుడికి చూపెట్టడం కోసం ఎడమ చేతి వేలు పైన ఎత్తాడు. ఇక్కడ భాష్యంలో ఏం రాశారు, శ్రీల విష్ణు చక్రవర్తి ఠాకూర్ చాలా గొప్ప వైష్ణవాచార్య అయిన బృందావనంలో ఉండేవారు. ఇక్కడ కృష్ణుడు కూడా తడిచి ఉండొచ్చు కదా ఆ కాసింత సమయంలో. లేదు, కృష్ణుడు తడవలేదు. యోగమాయ కృష్ణుడు తడవకుండా, కృష్ణుడు తలపాగా కానీ కృష్ణుడి మీద ఏమీ పడకుండా యోగమాయ ఏర్పాటు చేసింది. కృష్ణుడు వెంటనే గోవర్ధన దగ్గర పరిగెత్తుకుంటూ వచ్చాడు. అంటే ఈ ఆవులు దూడలు అన్నీ వచ్చింది వాళ్ళు నివసిస్తున్న స్థలంలో, కృష్ణుడు ఉన్న స్థలానికి వచ్చి ప్రార్థన చేశారు. కృష్ణుడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడ, రండి 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 ఇక్కడ పర్వతం ఉంది మీకోసం నేను ఎత్తుతాను రండి. ఆ సమయంలో తడిచాడు అంటే తడవలేదు అని. తలపాగా కానీ ఇతర వస్త్రములు కానీ తడవకుండగానే తన ఇంటి నుండి పర్వతము వద్దకు అత్యంత వేగముగా పరుగుదీశాను. ఎంత స్పీడు కృష్ణుడిది, మనసు కంటే కూడా వేగం. తర్వాత అతడు గోపులను సంబోధించుచు, ఓ తల్లి, ఓ తండ్రి, ఓ వ్రజవాసులారా, ఇప్పుడు మీరు మీ గోవులతో పాటు ఈ పర్వతం కిందకు వచ్చి నిలవండి. ఎన్ని గోవులు ఉన్నాయి, ఎంతమంది జనులు ఉన్నారు, అన్ని పడతాయి అక్కడ. ఏమా అదే ఇక్కడ భాష్యంలో రాశారు. ఈ విషయం శ్రీల విష్ణు చక్రవర్తి ఠాకూరు తమ దివ్యదృష్టిని ఇలా తెలిపారు. లక్షల కొలది గోవులు, దూడలు, ఎద్దులు మొదలగు పశువులను కలిగి ఉన్న విశాలమగు గోపజాతి మధ్యమ స్థాయి పరిమాణము కలిగినట్టి గోవర్ధన పర్వతం కింద, అతి భారీ పర్వతం కాదు మీడియం సైజ్, దాని కింద లక్షల కొలది ఆవులు, దూడలు, ఎద్దులు, జనాలు ఎలా ఇమిడారు. శ్రీకృష్ణ భగవానుని చేతి స్పర్శించి పులకించిన గోవర్ధన పర్వతము అచింత్య శక్తిని పొందినదే. కోపంతో ఉన్న ఇంద్రుడు కురిపించిన వందల కొలది పిడుగులను పుష్పవృష్టిగా భావించింది. పొంగిపోయిందంట అది భగవంతుడి కరస్పర్శచే, అది పొంగిపోయింది, బాగా విస్తరించిపోయింది, బాగా బెలూన్ లాగా అయిపోయింది అనుకోండి. బెలూన్ మీద ఏదన్నా వేసే పువ్వు ఏదన్నా వేసిన బెలూన్ కాదు, ఇప్పుడు తిరునాళ్ళలో అట్లాంటి చోట ఎగిరేది ఉంటుంది చూడండి, పెద్దది రౌండ్ ఉంటుంది, చిన్నపిల్లలు పైకెక్కి ఆ విధంగా పర్వతం మీద ఏదైనా పడితే కూడా అది ఏమీ అవ్వలేదు. అంటే విస్తరించింది, భగవంతుడి యొక్క చేయి తగులుతోనే అది విస్తరించింది. శ్రీ గోవర్ధనుడు ముల్లోకంలోకైనా ఆశ్రమం ఇవ్వగలడు, అయినచో చిన్న వృందావనం గురించి వేరుగా తెలిపేది ఏముంది అని స్వయంగా శ్రీకృష్ణుడు పలికిన విషయమును కూడా ఆచార్యులు హరివంశం అనే పుస్తకం నుండి ఉదాహరించిరి. ఈ పర్వతం నా చేతి నుండి, సరే చిన్నపిల్లాడు కదా, చిన్నపిల్లాడు పర్వతం ఎత్తాడు, అందరు వచ్చారు, అన్ని చూడు, బృందావనం మొత్తం నీటితో మునిగిపోయింది, ఈ పర్వతం ఎత్తాడు, అందరు ఈ పర్వతం కిందకు వచ్చారు, ఆవులు, దూడలు, గోపులు, గోపికలు, గోపబాలురు అందరు వచ్చారు. కృష్ణుడు ఏం చెప్తున్నాడు, ఇంకా ఈ పర్వతం నా చేతి నుండి జారి పడుతుందేమో అని ఎంత మాత్రం భయపడద్దు. గాలికి వర్షంకు మీరు భయపడద్దు, ఎందుకనగా మీరు కష్టం నుండి బయటపడుటకు ఏర్పాటు నేనే చేశాను. మనకు అనిపిస్తుంది కదా సర్వధర్మాన్ని పరిత్యజ్య, ఏదో అన్నీ వదిలిపెట్టమంటున్నాడే, కృష్ణుడి వల్ల అవుతుందా, నన్ను చూసుకుంటాడా. అది ఇక్కడ కృష్ణుడు చెప్పేది, మీరేం భయపడద్దు, నేను పర్వతం ఎత్తుతున్నాను, పర్వతం పడిపోతుందేమో. మనకు కూడా అనిపిస్తుంది మన సమస్య చాలా పెద్ద సమస్య అనేది, కృష్ణుడి వల్ల కాకపోవచ్చు ఈ సమస్య పరిష్కరించడం, కాబట్టి మనమే పరిష్కరించుకుందాం. కొంచెంసేపు జపమాల భగవతం భగవద్గీత పక్కన పెట్టి పరిష్కారానికి ప్రయత్నం చేద్దాం. కృష్ణుడు తప్పు అని చెప్తున్నాడు, తప్పు అది, అటువంటిప్పుడు ఏం చేయాలి, ఇంకా జపమాల, నిద్రను పక్కన పెట్టు, సెల్ ఫోన్ పక్కన పెట్టు, ఇంకా అవసరమైతే కుటుంబ సభ్యులను కూడా పక్కన పెట్టేసేయి, తల్లుపేసుకో, హలో నాకు జపమాల భాగవతం తప్ప ఏం లేదు ఈ ప్రపంచంలో, నాకు అలా తయారు కావాలి. ఇలాగ అన్నీ ఉన్నాయి, నీళ్ళలో మునిగిపోతున్నాయి, అన్నీ వదిలేసి వచ్చారు, కృష్ణ నువ్వే ఏమన్నా చెయ్యి. అంటే ఇంకొకటి ఏం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ, కృష్ణుడు చెప్పేది గాలి వర్షమునకు మీరు భయపడద్దు, అంటే గాలి వర్షం ఉన్నాయి లేవని కాదు, మీరు భయపడద్దు, పర్వతం కిందకు వచ్చేయండి, నా పాదాల దగ్గరికి వచ్చేయండి, వాటి ప్రభావం మీ మీద ఉండదు, అవి ఉన్నాయి. అంటే భౌతిక ప్రపంచంలో ఉన్నంత వరకు కష్టాలు ఉండనే ఉంటాయి, అయితే అవి మీ మీద ప్రభావం చూపించవు, నేను చెప్పింది వింటే. ఆ విధంగా శ్రీకృష్ణుడి సమాధాన చిత్తులై వారందరూ. సమాధాన చిత్తులు అంటే మనసు పూర్తిగా స్థిరమైన, ఆందోళన తొలగిపోయింది. కృష్ణుడు మనకు హామీ ఇచ్చాడు, ఏమీ కాదురండి అని చాలు. అదే మనకు భగవద్గీత చివరిలో, నన్ను ఆశ్రయించండి మాం ఏకం, నన్ను ఒక్కడినే ఆశ్రయించండి, మిగతా వాటిని నమ్ముకోవద్దు. దీనికి నీ మనసు స్థిరమైందా కాలేదా? సమాధాన చిత్తం. పర్వత గర్తమున ప్రవేశించి, గర్తమున అంటే పర్వతం ఎత్తారు కదా, ఎత్తినప్పుడు కొంచెం గుంతలాగా ఏర్పడి ఉంటుంది, అక్కడికి వెళ్ళిపోయారు అందరు పర్వతం కిందకి. ప్రవేశించి తమకు తమ గోవులకు, బండ్లకు, సేవకులకు, పురోహితులకు, ఇతరులందరికీ తగినంత స్థానము నచ్చట పొందిరి. ఎవరికి లోటు రాలేదు. తర్వాత మరి వీళ్ళకి ఆహారం ఎట్లా, నీళ్ళు ఎట్లా, ఇవన్నీ ఎట్లా? శ్రీకృష్ణుడు ఆకలి దప్పులను మరచి స్వీయ సుఖమును విడిచి ప్రజవాసులు తను వీక్షించుచుండగా వారం రోజులు ఆ పర్వతమును ఎత్తి పట్టుకొని కదలన కూడా కదలలేదు. 7 రాత్రులు 7 పగళ్ళు అక్కడ కృష్ణుడికి. ఇక్కడ ఏమంటాడు, శ్రీకృష్ణుడు తన ఆకలి దప్పులను మరచి, కృష్ణుడికి ఆకలి ఉందా లేదా? మరి ఎందుకు నైవేద్యం పెడుతున్నారు ఇప్పుడు? నీకు ఆకలి తిను, తిను వండుకొని. కృష్ణుడికి ఆకలి లేదంటే ఎందుకు పెట్టాలి? ప్రేమ అది అసలైంది. మనకు ఆకలి అయింది, ఆయనకు ఆకలి అయింది, ఆయనకు లేదు మనకు ఉంది, ఇది కాదు అన్ని విషయాలు. ప్రేమతో కూడిన సంబంధం. ఆ ప్రేమ పెంపొందించుకునే దానికి భగవంతుడు ఈ విధంగా వాళ్ళు స్వీకరిస్తాడు. ఇంకొకటి, ఇక్కడ మానుషులు ఇలా చేస్తున్నాడు, అది కూడా చూడొచ్చు. శ్రీకృష్ణుడు తన ఆకలి దప్పులను మరచి స్వీయ సుఖమును విడిచి. సుఖం అంటే ఏంటి? స్వీయ సుఖం, శరీర సుఖం అంటే ఏంటి? మనకు చూడండి, కొంచెం విశ్రాంతి తీసుకోవాలి, కొంచెం ఆహారం తినాలి, కొంచెం రిలాక్స్గా మాట్లాడేది, గాలి తిరిగేది, విహరించేది, ఇదంతా సుఖమే కదా. అవన్నీ వదిలేశాడు భగవంతుడు. ఎవరి కోసం? విడిచి ప్రజవాసులు తననే వీక్షించుచుండగా వారం రోజులు ఆ పర్వతమును ఎత్తి పట్టుకొని. ఇక్కడ ఏమన్నారు, తననే వీక్షిస్తూ ఉన్నారంట. అందరు కృష్ణుడిని చూస్తూనే ఉన్నారు. దూడలు, ఆవులు, గోపులు, గోపికలు, బాలురు, బాలికలు అందరు కృష్ణుడినే చూస్తున్నారు. వారం రోజుల పాటు కాలు కూడా కదపలేదు కృష్ణుడు. చెయ్యి కదిపిండొచ్చేమో, కొడి చెయ్యి, ఎడం చెయ్యి కాదు. ఎందుకంటే ముందే చెప్పాడు, మీరేం భయపడ్డదు నేను పట్టుకొని ఉన్నానని. ఇంకొక చెయ్యి ఖాళీగా ఉంది కదా, అప్పుడప్పుడు వేణు ఊదడానికి కానీ దానికి చెయ్యి అయితే కదిపే అవకాశం ఉంది, కానీ కాళ్ళు కదపలేదు. చూశారు కదా మీరు శ్రీనాథ్జీ, మీకు అవగాహన ఉండకపోవచ్చు, శ్రీనాథ్ చిత్రపటం చూశారు ఎక్కడన్నా? శ్రీనాథ్జీ ఒక కాలు మీదే ఉంటాడు, ఒక కాలు ఇలా పెట్టుకొని ఉంటాడు ఇంకొక కాలు మీద. ఆ కాలు అలానే తీయలేదు, ఇంక కదలలేదు అసలు. ఇక్కడ వ్రజవాసులందరూ తన యశోగానము చేయిచుండగా శ్రీకృష్ణుడు పర్వతమును ఎత్తిపట్టుకొనెను. ఏం చేస్తున్నారు? అందరు కీర్తన చేస్తున్నారు, భగవంతుడి యొక్క కీర్తన. కృష్ణుడితో కూడి వసించుటకు వారందరికీ ఇప్పుడు అవకాశం కలిగింది. వారందరూ అతనిని ఆనందమయ ఆశ్చర్యచకిత నయనములతో వీక్షించసాగిరి. ఆ విధముగా గోప గోపీ జనులందరూ ఉప్పొంగగా ప్రేమవశమున వారి నయనములు విప్పారెను. భగవంతుడి యొక్క సౌందర్యాన్ని ఏకధాటిగా పానం చేస్తున్నారంట. పానం అంటే ఏడు రాత్రులు 7 పగళ్ళు ఎడతెరిపి లేకుండా వర్షం పడింది, సూర్యుడే ఉదయించలేదు. ఉదయించలేదంటే కనిపించలేదు సూర్యుడు. వాళ్ళకి ఏమీ తెలియదు, 7 రాత్రులు అయినట్టు తెలియదు, 7 పగళ్ళు తెలియదు, వర్షం కురుస్తున్నట్టు కూడా తెలియదంట. ఎందుకు తెలియదు? కృష్ణుడి యొక్క అందాన్ని చూస్తున్నారు, రూపం మధురం అంట. శ్రీకృష్ణుని యోగశక్తి ప్రభావంను చూచి ఇంద్రుడు అమిత విస్మితుడయ్యను. గర్వచ్యుతుడై తన సంకల్పము భ్రష్టము కాగా అతడు మేఘంలో నివారింది. సరే ఇక్కడ దీనికన్నా ముందు దాంట్లో ఇంత చెప్పుకొని ఉన్నాం కదా, ఆవులు పగలంతా కృష్ణుడి సాంగత్యంలో ఉంటాయి, రాత్రి గోపికల సాంగత్యంలో ఉంటారు, పగలు గోపబాలరు ఉంటారు, పగలు యశోదమ్మ నందమహారాజు వాళ్ళకి సాంగత్యం ఉండదు, ఇంటికి వస్తే నందమహారాజు యశోదమ్మకు సాంగత్యం ఉంటుంది, గోపబాలులకు ఉండదు, ఆవులకు ఉండదు. ఈ విధంగా అందరు బాధపడుతుండే వాళ్ళు అన్నమాట, మాకు ఎప్పుడు సాంగత్యం దొరుకుతుందో, ఎప్పుడు కృష్ణుని అలానే చూస్తూ భగవంతుడి గురించి పాడుతూ కృష్ణుడితోనే ఉండిపోవాలని అందరికీ ఆ అవకాశం. 7 రాత్రులు 7 పగళ్ళు అందుగురించి వాళ్ళు ఎడతెరిపి లేకుండా ఆహారము నిద్ర అసలు అస్పృహనే లేదంట వాళ్ళకి. ఇక ఏమైంది ఇంద్రుడి పరిస్థితి? గర్వము ఏందో, 7 రోజులు ఇంత భారీ వర్షం కురిపిస్తే ఒక చిగురుటాకు కూడా గోవర్ధన పర్వతం మీద ఉన్నది కింద పడలేదండి. రిపోర్ట్ అందింది, వచ్చాడు కదా అక్కడ దగ్గర ఉన్నాడు, ఐరావతం మీద వచ్చాడు, చెప్పారు ఇంద్ర అంతా అయిపోయింది, ఇంత భారీగా కురిపించాం వర్షం, ఏం అతను ఏమనుకున్నాడు, 1వ రోజు 2వ రోజు 3వ రోజు 4వ 5వ 6వ 7 ఈ పిల్లోడు చిన్న పిల్లోడే కదా ఎంతసేపు ఎత్తుతాడు దీన్ని, ఒకరోజు కింద పడేస్తాడు, చాలా తేలిగ్గా అందరూ చనిపోతారు, నా పని చాలా సులభం అయిపోతుంది ఇంకా అని అలా 7 రోజులు చూశాడు. 7 రాత్రులు 7 పగళ్ళు ఆయన ఇంకా భయం పుట్టుకుంది. ఏం భయం? ధారణముకు వాయువు మరియు వర్షం ఆగిపోవటను ఇంద్రుడే చెప్పాడు, ఆపేయండి ఇంకా చాలు అని. ఇప్పటికి చేసుకున్న చాలు, నేను చాలా సంపాదించుకున్నాను, ఇంకా భయం. ఇంతవరకు ఏమనుకున్నాడు, వ్రజవాసుల్ని కంపింప చేయాలి, ఆవుదూడల్ని కంపింప చేశాడు ఆరంభంలో. ఆరంభంలో కొంచెం తడిచాయి అవి, వణుకుతూ వెళ్ళారు అందరూ. ఇప్పుడు అవనుకి ఎవరికి వచ్చింది? ఇంద్రుడు వనకాల్సి వచ్చింది. ఇప్పుడు దారుణముగు వాయువు మరియు వర్షం ఆగిపోవటను, ఆకాశం మేఘరహితమగుటను, సూర్యోదయం అగుటను చూసిన గోవర్ధన గిరిధారియగు శ్రీకృష్ణుడు గోపులతో ఇలా పలికాను. అప్పటి నుంచి ఆయన పేరు గోవర్ధన గిరిధారి అని. గిరిధారి ఎవరు? కృష్ణుడు గమనించలేదంట, అక్కడ ఎవరో వాళ్ళలో బ్రజవాసుల్లో ఎవరో చెప్పారు కృష్ణ వర్షం ఆగిపోయింది, మేఘాలు వచ్చాయి, సూర్యుడు వచ్చాడని చెప్పారంట. అక్కడ ఎవరికి స్పృహ లేదు, అందరు కృష్ణుడిని చూస్తూ కృష్ణుడి యొక్క రూప మాధుర్యాన్ని, రూప అమృతాన్ని తాగుతున్నారు, కళ్ళతో చెవులతో కథామృతాన్ని తాగుతున్నారు. ఇంకా ఆకలి దప్పికలు ఎక్కడున్నాయి? పరీక్షిత్ మహారాజు వింటూ ఇవి వింటూ ఆకలి దప్పిక లేదు ఆయనకి. వీళ్ళు సాక్షాత్ కృష్ణుడినే చూస్తూనే ఉన్నారంటే ఇంకా వాళ్ళకి ఆకలి దప్పిక ఎక్కడుంటుంది? ఉండదు. సూర్యోదయం అగుటను అంటే 7 రోజుల పాటు సూర్యుడిని చూడలేదు వాళ్ళు, అంటే అంత కారు మబ్బులు కమ్మి ఉన్నాయి 7 రోజుల పాటు, అంత తీవ్రమైన వర్షం కురిసింది. శ్రీకృష్ణుడు పలికెను, గోపజనులారా, మీ భార్య పిల్లలు ధనము మొదలగు వాటితో మీరు సురక్షితంగా భయం విడిచిపెట్టి మీ స్థానాలకు వెళ్ళండి, నదుల్లో నీళ్లు తగ్గాయి, నదులు సాధారణంగా ప్రవహిస్తున్నాయి, పొంగిపోయాయి ముందు, మీకు ఎటువంటి భయం లేదు, మీరు వెళ్ళొచ్చు నిశ్చింతగా. అప్పుడు గోపాలురు తమ గోధనమును తీసుకొని ఉపకరణములను బండ్లపై నెక్కించి బయటకు రాగా స్త్రీలు బాలురు వృద్ధులు మెల్లగా వారిని ఎవరింటికి వాళ్ళు వెళ్ళారు, అంటే వచ్చేటప్పుడు బండ్లలో కొన్ని సామాన్లు ఏదో తెచ్చుకున్నట్టున్నారు, అవి తీసుకొని వెళ్ళారు. మళ్ళీ అయితే వేరే పురాణాల నుంచి అర్థమవుతుంది అక్కడ దివ్యమైనటువంటి ప్రపంచం, దివ్యమైనటువంటి గ్రామము ఆ గోవర్ధన పర్వతం కింద వెలసింది. వాళ్ళకి ఎటువంటి లోటు లేదు, ఏ మాత్రం లోటు లేకుండా అన్ని కృష్ణుడు ఏర్పాటు చేశాడు, అన్ని వదులుకొని వచ్చారు హడావిడిగా. ఎక్కడ అడ్జస్ట్మెంట్ చేసింటాడు వాళ్ళని, ఎవరికి ఇంతమంది వచ్చారు, అన్ని ఆవులు వచ్చాయి, ఎక్కడ గోశాల, ఎక్కడ ఆవు, ఎక్కడ వాళ్ళకి విశ్రాంతి తీసుకునే గది ఎక్కడ, అదెక్కడ భోజనం ఎక్కడ, ఇది ఎక్కడ, ఏర్పాటు ఎవరు చేయాలి, ఇవన్నీ చేయలేడు భగవంతుడు, చేయగలడు. అది వాళ్ళకి ఆకలి లేదు, నిద్ర లేదు. పరీక్షిత్ మహారాజుకి ఆకలి నిద్ర లేదు 7 రోజులు అంటే, ఇంకా వీళ్ళకి ఆకలి నిద్ర ఎట్లొచ్చి ఉంటుంది? ఉంటుందా? ఉండదు. అది మనం కూడా చూసుకోవచ్చు, భక్తిలో బాగా ఎదుగుతున్నామా లేదా, బాగా అంటే క్రమక్రమంగా ఎదుగుతున్నామా లేదా అనే దానికి గుర్తు ఆహారము నిద్ర మీద ఆసక్తి ఏమవుతుంటుంది? తగ్గుతూ ఉంటుంది. భక్తిలో ముందుకు ఎదుగుతున్నామా లేదా అనేదానికి నిద్రలో సుఖం సాధారణంగా ఎలా ఉంటుంది? ఇంకొంచెంసేపు నిద్రపోతాం, ఇంకొంచెం నిద్ర రాకుండా పడుకుంటారు అట్లా దుప్పటి మూసుకేసుకొని. అది ఉండదు భక్తిలో ఎదుగుతున్న వ్యక్తికి. శరీరానికి విశ్రాంతి తీసుకున్నది, కళ్ళు తెరుచుకున్నాయి, ఓకే సమాప్తం, శరీరం దానికి కావాల్సినంత విశ్రాంతి తీసుకుంది, అయిపోయింది. చలో, చలికాలం కదా, కొంచెం వెచ్చగా ఉంటుంది, ఇంకా దుప్పటి కప్పుకొని పడుకుందాం, నిద్ర రాకుండా. అదొక సుఖం అని, మాయా సుఖం అని. ఆహారం కూడా అంతే, ఈ రెండు తగ్గుముఖం పడతాయి భక్తుడు. 4 ఆహార నిద్ర భయం అయితడం, ఇవి ఆహారము నిద్ర. అప్పుడు గోపాలురు తమ గోదమనం తీసుకొని ఇళ్ళకు వెళ్ళారు. సకల జీవులు వీక్షించుచుండగా దేవదేవుడు ఆ పర్వతమును తిరిగి యథాస్థానమున నిలపగోరేను. సకల జీవులు అంటే వేరే జీవులన్నీ ఉన్నాయి కదా. ఓకే, నిలిపాడు. నిలిపిన తర్వాత ఏమైంది? అయిపోయింది. 2-3 శ్లోకాలు ఉన్నాయి చిన్న. బృందావన వాసులు ప్రేమతో ముందుకు వచ్చి తమకు గల సంబంధమును అనుసరించి శ్రీకృష్ణుని అభినందించిరి రక్షించినందుకు. కొంతమంది ఆలింగనం చేసుకున్నారు, కొంతమంది ఆశీర్వదించారు, కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చారు. రకరకాల సంబంధాలు, అందరి ఒకలా కాదు కదా. తల్లిదండ్రుల సంబంధం ఉంది కొంతమందితో, కొంతమందితో స్నేహితులు, కొంతమందితో సేవకులు, బాస్, నందమహారాజ్ ఇంట్లో సేవకులు ఉంటారు. వాళ్ళని యజమానిగానే చూస్తారు కృష్ణుడిని, గోపబాలు స్నేహితుడిగా చూస్తారు. స్నేహితులు ఏం చేస్తారు? బా రక్షించావు నన్ను అనేసి పెద్దవాళ్ళు ఆశీర్వాదం, అక్షతలు వేసి ఇక్కడ ఉంది. కొంతమంది నమస్కరిస్తున్నారు, కొంతమంది పెరుగు అక్షతలు కలిపిన జలమును గౌరవ సూచకముగా సమర్పించి అతనికి ఉత్తమముగు ఆశీర్వాదములు ఇస్తున్నారు. యశోద, రోహిణి, నందమహారాజు, మహాబలశాలియగు బలరాముడు కృష్ణుని ఆలింగనం చేసుకుని ప్రేమ విహులరై ఆశీర్వాదములు ఇచ్చిరి. రాజా, స్వర్గమునందు దేవతలు, సిద్ధులు, సాధ్యులు, గంధర్వులు, చారణులు శ్రీకృష్ణ స్తుతించుచు సంతుష్టితో పుష్పవృష్టిని కురిపించిరి. రాజా, స్వర్గమున దేవతలు శంఖములను, దుందుబులను మ్రోగించిరి. తుంబురుడు మున్నగు శ్రేష్ఠులకు గంధర్వులు గానం చేసిరి. అనురక్తులకు గోపబాలురుతోనూ బలరామునితోనూ పరివృతుడై శ్రీకృష్ణుడు తర్వాత గోవులను మేపెడి స్థానమునకు వెళ్ళాను. మళ్ళీ ఆవులను తోలుకొని గోపికలు తమ హృదయములను లోతుగా స్పృశించినట్టు శ్రీకృష్ణుని యొక్క గోవర్ధన ఉద్ధరణాది మహిమాన్విత కార్యములను గురించి ఆనందముగా పాడుకొనుచు ఇళ్లకు బయలుదేరివి. గోపికలు ఇళ్ళకి వెళ్ళిపోయారు. గోపులు ఆవులు తోలుకొని, వీళ్ళు ఆవుదూడలను తోలుకొని తిరిగి వాళ్ళ సేవల్లో వాళ్ళు నిమగ్నమయ్యారు. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ, హరే హరే, హరే రామ, హరే రామ. ఏమర్థమవుతుంది దీని నుంచి? మనం ఏం నేర్చుకోవాలి? ఆరంభంలో ఏమాత్రం అహంకారం ఉన్న కృష్ణుడికి ఇష్టం ఉండదు. అహంకారాన్ని పెంచి పోషించుకుంటే కృష్ణుడికి సేవ ఇచ్చిన వాళ్ళం అవుతాము. సేవ చేసిన వాళ్ళం కాదు, సేవ ఇచ్చిన వాళ్ళం అవుతాము దానికి. కాబట్టి భక్తుల మధ్య ఉండాలి. కష్టాలు అయితే వస్తాయి, రావనందా ఇప్పుడు చదివిన దాంట్లో కష్టాలు వస్తాయి. కాబట్టి ప్రభుపాద మనకి ఇచ్చినటువంటి విధానం ఏంటి? భక్తులతో ఉండాలి. భక్తులతో ఉన్నప్పుడే నీలో ఉన్నటువంటి అనర్థాలు, చెడు అనేది ఎక్కడ నిన్ను దెబ్బతీస్తుందా అని చుట్టూ ఉన్న భక్తులు హెచ్చరిస్తుంటారు. ఆ విధంగా సురక్షితంగా ఉంటాం. ఒంటరిగా చేయలేం భక్తి మనం. మన స్థితి చాలా దిగజారిపోయినటువంటి స్థితి. ఒంటరిగా భక్తి ఎవరు చేయలేరు ఈ కలియుగం, ఎప్పుడు చేయలేరు సాధారణ జీవుడు. ఈ కలియుగంలో మరి చాలా కష్టం. కటు ఒంటరి పోరాటం అనేది చేయలేరు ఎక్కువ రోజులు. మాయతో ఏం పోరాటం చేస్తాం, చేయలేం కష్టం. కాబట్టి భక్తులతో ఉన్నప్పుడు ఏమవుతుంది, ప్రభు నువ్వు పొరపాటు చేస్తున్నావు అని ఎవరో ఒకరు చెప్తారు, చెప్పినప్పుడు సర్దుకుంటాను. అది అవకాశం ఉంది భక్తులతో ఉన్నప్పుడు. లేకుంటే ఏమవుతుంది, ఇప్పుడు ఇంద్రుడికి ఎవరన్నా ఉన్నారా పక్కన, నేనే రాజు అనుకొని ఉన్నాడు. ఇంద్ర దేవతలకు రాజు కదా, ఆయన సత్వగుణంలో ఉండాల్సిన వ్యక్తి రజోగుణానికి వచ్చాడు. రజోగుణం అంటే ఏంటి, రజోగుణం అంటే ఐడెంటిటీ కార్డు వేసుకొని ఇట్లా తిరుగుతారన్నమాట, చూడు నేను ఇది చూడు అని. అంటే గుర్తింపు, నాకు గుర్తింపు లేదే అనేది రజోగుణం అని. అదే ఇక్కడ ఇంద్రుడిగా నన్ను గుర్తించలేదే వీళ్ళు. కృష్ణుని గుర్తించాలి, భక్తుల్ని గుర్తించాలి, ఇది ఉండాలి. నాకేం గుర్తింపు కావాలి, మహాప్రభు ఏం గుర్తింపు కావాలని కోరుకున్నారు, దాసాను దాసుని. నేను దాసుని కాదు, దాసులకు దాసునిగా గుర్తించాను నేను. శ్రీల భక్తివినోద్ ఠాకూర్ నన్ను కుక్క గుర్తించండి చాలు అని. కుక్క గుర్తింపు ఉంటుందా, ఏదో అక్కడ ఉంటుంది బయట, అలా గుర్తించండి నన్ను అని వైష్ణవులకు ప్రార్థన చేశాను. మహాప్రభు మనకు నేర్పించేది ఏమి, తృణాదపీసుని ఇచ్చాను. ఇదే ఈ గోవర్ధన లీల అంతా అదే, తృణాదపీసుని ఇచ్చాను. నన్ను గడ్డిపోచ కంటే చాలా, గడ్డిపోచ కంటే కూడా చాలా వినయం కలిగి ఉండాలి. అమానీనా ఇక్కడ వచ్చింది కదా, ఈశమానీనా నేను కంట్రోలరు అనుకున్నాడు మహాప్రభు. అమానీనా ఈయనేమో ఈశమానీనా ఇంద్రుడు, అమానీనా నాకేం గుర్తింపు అవసరం లేదు. ఏం కావాలి, భక్తి కావాలి, సేవ ఇవ్వండి, ఏదో ఒక సేవ. శ్రీల ప్రభుపాద ఒకసారి చెప్తూ, వైష్ణవ అంటే చాలా సేవ ఇవ్వండి నాకు, ఏదో ఒక కొంచెం స్థలం ఇవ్వండి, ఏదో ఒక మూలను కొంచెం విశ్రాంతి తీసుకుంటాను, అంత కొంచెం ప్రసాదం ఏదన్నా వీలైతే పెట్టండి. ఇది వైష్ణవ అంటే. డిమాండ్ ఏమి ఉండదు వైష్ణవ దగ్గర, నాకు గుర్తింపు, నాకు ఇది పెట్టలేదు, నాకు అది చేయలేదు ఉండదు. వైష్ణవ అంటే అలా ఉంటారు, సేవకు ముందంజలో ఉంటారు ఎప్పుడూ, మిగతా వాటన్నిటికీ వెనక ఉంటారు. సర్వీస్ ఉందా ఓకే రైట్, మిగతా వాటి దగ్గర తనను పట్టించుకోడు. అమానీనా అంటే అది భక్తి రహితుకి, భక్తిని అయితే ఇవ్వాలి. అదే తృణ మనం పలికేది ఏంటి, మమ జన్మని జన్మనీశ్వరే భవత భక్తి. భక్తి అంటే సేవ, జన్మ జన్మలకు సేవ ఇవ్వు నాకు. అమానీనా నాకు గుర్తింపు వద్దు, నాకు అహంకారము వద్దు, గుర్తింపు ఏమొద్దు స్వామి, నాకు సేవ ఇవ్వ చాలు. అది మనం పాడుకునేది, అదే జపం చేసే ముందు తృణాదపి సునీచైనా ఇది పాడుకుంటాం. అంటే చేస్తూ చేస్తుంటే వస్తుంది, అది ఒకేసారి రాదు, వచ్చే లక్షణం కాదు అది. ఎన్నో జన్మలుగా ఎంతెంత పేరుకొని పోయింది మన హృదయాల్లో. అయితే భక్తుల సాంగత్యంలో ఉండి చేస్తూ చేస్తూ ఉంటే క్రమక్రమంగా ఆ తృణాదపి సునీచైన అనేది వస్తూ ఉంటుంది, ఒకేసారి రాదు అది. అయితే ఎందుకు చర్చించుకోవాలంటే, మనలో అనర్థాలు ఉన్నాయి, నాలో ఇంకా గౌరవం పొందాలి, గుర్తింపు పొందాలనేది ఉంది అనేది కనీసం తెలుస్తుంది, దానికోసం చర్చించుకోవాల్సి ఉంటుంది. అంతేగాని మనం ఒకేసారి ఉన్నత స్థాయిలో ఉన్నామని కాదు. తృణాదపి సునీచైన శ్లోకం ఎందుకు మాటి మాటికి చెప్పుకుంటామంటే, మనం చెప్పినప్పుడు చెప్పే వ్యక్తికి కూడా అనిపిస్తుంది ఇది, నేను కూడా ఇది పెంపొందించుకోవాలని. వినేవాళ్ళకు కూడా అనిపిస్తుంది మాటి మాటి గుర్తు చేసు, పరస్పరం గుర్తు చేసుకోవడం కోసం. అంతేగాని ఇప్పుడు నువ్వు చెప్పావు తృణాదపి సునీచైన అని, నువ్వు లేవే అంటే నేను లేను, నువ్వు ఉన్నావా, నువ్వు ఉంటే అలా అనవై నన్ను, నాకు లేదు కానీ నీ నుంచి నేను సహాయం పొందాలి, నా నుంచి నువ్వు సహాయం పొందాలి. కాబట్టి మన అందరము భక్తిలో ముందుకు ఎదగడం కోసమే ఇటువంటి చర్చించుకోవడం. మనకు ఉన్నాయని కాదు ఇవి, లేవు, పరస్పరం ఒకరినొకరు చర్చించుకొని ఒకరినొకరు గుర్తు చేసుకుంటూ ముందుకెళ్ళడం కోసము ఇది ఏర్పాటు చేశారు అన్నట్టు. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతంకి, శ్రీల ప్రభుపాదకి, జై శ్రీ శ్రీ నితాయ గౌరసుందరికి హరే కృష్ణ.